పూర్వం బ్రహ్మదేవుడు అనేక రకాలైన సృష్టి చేశాడు. అందులో సూర్యవంశాన్ని అభివృద్ధి చేశాడు. సూర్యవంశం సూర్యుడి దగ్గర నుంచి ఆరంభమైంది. సూర్యుడికి సంధ్యాదేవికి వైవస్వతుడు అని ఒక ఆయన పుట్టాడు. ఆయనే ఏడవ మనువు. సూర్యపుత్రుడు కనుక ఆయనకి వైవస్వతుడు అని పేరు. వివస్వాన్ అంటే సూర్యుడు. ఆయన కొడుకు కనుక వైవస్వతుడు. దశరథుడి కొడుకు దాశరథి, వివస్వతుడి యొక్క కొడుకు వైవస్వతుడు. ఈ వైవస్వత మహారాజు గారికి చాలామంది పిల్లలు ఉన్నారు, ఇక్ష్వాకు మొదలైన వాళ్ళు. అందులో ఒక ఆయన పేరు సిరియాది. ఇక్ష్వాకు మహారాజు అయోధ్యను పరిపాలించాడు. ఆనర్తన దేశాన్ని పరిపాలించిన వాడు సిరియాది. వైవస్వత సుతశ్రీమాన్ సిరియా తిర్నామ పార్థివ. ఇక్కడే మనకు ఒక అనుమానం రాకుండా ఉండడానికి చెబుతున్నారు. వైవస్వతమునువుకి 10 మంది కొడుకులు. ఆ 10 మంది కొడుకులు ఇక్ష్వాకువు, సిరియాతి మొదలైన వాళ్ళు. వీళ్లలో ఇక్ష్వాకు మహారాజు గారు కేవలం అయోధ్యా సింహాసనం దగ్గర ఉంటే, ఇంకొంత వేరే సామ్రాజ్యాన్ని సిరియాతి పరిపాలించాడు. 10 మంది కొడుకులు రాజ్యాన్ని, భూమండలాన్ని పంచుకున్నారు. తలో మొక్కని తలొకళ్ళు పరిపాలించారు. కానీ అందరికీ మళ్ళీ చక్రవర్తిగా మాత్రం అయోధ్య రాజులు ఉండేవారు. అంటే ఇక్ష్వాకు రాజు గారు చక్రవర్తి, వీళ్ళంతా సిరియాతి లాంటి వాళ్ళు అన్నగారికి సామంతులుగా ఉండేవారు అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లాగా. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ మీద తగాద పడేవారు కాదు, వికిలి వేషాలు వేసేవారు కాదు. అంతా కలిసి ఇక్ష్వాకు రాజు గారి మాట వినేవారు. అలాంటి సిరియాతి రాజుగారికి బంగారం వంటి బుద్ధి ఉంది, బంగారం లాంటి భార్యలు ఉన్నారు. ఆయన భార్యలో ఒక భార్య పేరు ఉత్తమ. ఈ ఉత్తమకి సుకన్య అనే పేరుతో కూతురు పుట్టింది. చాలా అందగత్తి అనమాట ఈ సుకన్య. చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తురాలు. అమ్మవారి బీజాలలో క్లీం అనే బీజమును నిత్యం జపం చేసుకునేదట ఈ సుకన్య. ఈ అమ్మాయికి 16 సంవత్సరాలు నిండే. అప్పుడు రాజుగారు ఒకనాడు వేటాడడానికి బయలుదేరాడు. పూర్వకాలంలో రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవుల్లోకి జంతువులు పెరిగిపోయి క్రూర జంతువులు నగరం మీద పడి ప్రజలకి విధ్వంసం సృష్టిస్తూ ఉంటే, ప్రజల ప్రాణాలు తీసేస్తూ ఉంటే, రాజులు అడవికి వెళ్ళి ఈ క్రూర మృగాలను వేటాడి కొన్నింటిని చంపి కొన్నింటిని దూరంగా కేకారణ్యంలోకి గెంటేసేవారు. దాంతో ఒక మళ్ళీ 2-3 ఏళ్ల దాకా ప్రజలకి ఈ జంతువులు బాధ ఉండేది కాదు. అందువల్ల జంతువులు ఎక్కువ పెరిగిపోయి నగరాల మీద కూడా వచ్చేస్తూ ఉంటే మాత్రమే వేటకు వెళ్ళేవారన్నమాట. అందుకని ఒకసారి రాజుగారు వేటకు వెళ్ళవలసి వచ్చింది. దానికి గల కారణం సింహాలు, పులులు మొదలైన జంతువులు తెగ పెరిగిపోయాయి, ఎక్కువ పెరిగిపోయాయి. పెరిగిపోయి అప్పుడప్పుడు ప్రజల మీదకి, ఓళ్ళ మీదకి దాడికి వచ్చేవి. ప్రజలకి దానివల్ల ప్రాణ నష్టం అయ్యేది. అందుకని రాజుగారు ఒకనాడు, సింహాలు మొదలైన వాటిని వేటాడతాను, ప్రజలకు రక్షణ కలిగిస్తాను, అడవికి వేటకు వెడుతున్నాను అన్నట్ట. అనగానే భార్యలు మేము వస్తామన్నారు, పిల్లలు కూడా వస్తామన్నారు. అందులో ఈ సుకన్య కూడా నేను వస్తాన్నాను అడవికి అంది. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని మహారాజు గారు అరణ్యానికి వేటకెళ్ళాడు. రాజుగారు ఆయన భటులునేమో క్రూర జంతువులు ఉన్న వైపుకి వెళ్ళారు. అడవుల్లో కొన్ని ఉద్యానవనములు ఉన్నాయి, మంచి మంచి తోటలు. ఆ తోటల్ని రాజుగారు తన కూతురు కోసం వేయించాడండి. అందుకని ఆడపిల్లలేమో అటువైపు పోయారు ఉద్యానవనంకేసి. సుకన్య తన చెలికత్తెల్ని వెంట పెట్టుకుని ఉద్యానవనంలోకి వెళ్ళింది. మహారాజా వారు వేటకెళ్ళారు. ఈ ఉద్యానవనంలో చాలా కాలంగా చ్యవనుడు అని ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు. మీకు ప్రారంభంలోనే చెప్పాను కదా, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో శ్రీవత్సం అని ఒక పుట్టుమత్స ఉన్నది. ఈ శ్రీవత్స లాంఛనం నుంచి భృగువు అనే ఒక ఋషి పుట్టాడు. ఈ భృగువు యొక్క వంశం వాళ్ళని భార్గవులు అంటారు. ఈ భృగు మహర్షికి పెద్ద కొడుకు ఈ చ్యవనుడు. చాలా మహాతపస్యాలి. ఇతడు నిరంతరం అమ్మవారిని ఉపాసన చేసే ఉత్తముడు. ఇతడు ఈ అడవికి వచ్చి సిరియాతి మహారాజు గారి నగరమునకు దగ్గరలో ఉన్నటువంటి ఈ కేకారణ్యంలో, ఉద్యానవనంలో అడుగుపెట్టి చాలా దీక్షతో, కఠోర దీక్షతో ఓం ఐం అంటూ అహంకార బీజాన్ని జపం చేయటం మొదలుపెట్టాడు. క్రమంగా జపం చేస్తూ ఉంటే సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయనకి గడ్డం పెరిగిపోయింది, మేసాలు పెరిగిపోయాయి, క్రమంగా ముసలాడైపోయాడు. ఆయన శరీరం బక్క చిక్కిపోయి ఎండిపోయింది. ఆహారం తీసుకోకుండా నిరంతరం అమ్మవారి కోసం జపం చేయటం వల్ల ఆయన శరీరం ఎండిపోయిందిట, ముసలి వగ్గైపోయాడు. కొంతమంది శరీరం చూసారు, చర్మం తప్ప లోపల ఎముకలు కనపడతాయి, చర్మం అతుక్కుపోయి ఉంటుంది, శరీరానికి మాంసం కూడా కనపడదు. అంతలా ఎండిపోయాడు ఆయన. అయినా తపస్సు చేస్తూనే ఉండేవట. గడ్డాలు మేసాలు బాగా పెరిగిపోయి పండిపోయాయి. అయినా పట్టించుకోకుండా తపస్సు చేశాడు ఆయన. బాగా ముసలాడైపోయాడు. ఈయన శరీరం మీద పుట్టలు పోసేసాయి. క్రమంగా చీమలు పొట్లు పెట్టే ఆ పొట్లు పెరిగిపోయి పొట్టల్లోకి పాములు జరిపోయి మీద నుంచి వెళ్ళిపోయేవిట. అయినా ఆయన పట్టించుకోకుండా ఓ మరి మరి కళ్ళు మూసుకుని జపం చేసేవాడు. ఈ పుట్టల మీద చెట్లు కూడా మొలిచేసాయి, వెదురు మొక్కలు కూడా మొలిచేసాయి. అయినా సరే ఆ వల్మీకంలో కూర్చుని చెక్కు చెదరకుండా తపస్సు చేశాడు. ఆయన బాగా తపస్సు చేసిన వాడు కళ్ళు మూసుకున్నా ఆ కళ్ళల్లో నుంచి ఒక అగ్ని జ్వాల బయటకు వస్తుంది, కాంతి బయటకు వస్తుంది. ఈయన శరీరం మీద పుట్టలు పోసి ఈయన లోపల తపస్సు చేసుకుంటూ ఉంటే కళ్ళు మూసుకున్న ఈయన కళ్ళల్లో నుంచి అగ్ని వంటి కాంతి బయటికి రావడం మొదలెట్టింది. చూసేవాళ్ళకి మిడుగురు పురుగులు లోపల ఉన్నట్టుగా కనపడేదన్నమాట. పొట్టలోంచి కాంతి మాత్రం బయటకు వస్తుంది, ఇంకా ఆయన శరీరం మాత్రం కనపడేది కాదు. అలాంటి పుట్ట దగ్గరకి సుకన్య వచ్చింది. శర్యాతి కూతురు తన చెలికత్తెల్ని తీసుకుని అలా అలా తిరుగుతూ పువ్వులు కోసుకుంటూ పుట్ట దగ్గరికి రాగానే ఆ పుట్టలో నుంచి మిడుగురు పురుగుల కాంతి వంటి కాంతి బయటికి రావడం చూచింది. చెంచల చెంచలోపమా దదర్శ చాస్య రంధ్రేవై ఖద్యోతయవ జ్యోతిషి. ఖద్యోతం అంటే మిడుగురు పురుగు, మిడుగురు పురుగులు లాంటి కాంతిని చూసింది. ఈ పుట్టలో ఏవో పురుగులు ఉన్నట్టే, ఆ పురుగులు మెలమెల మెరుస్తున్నట్టున్నాయి, బహుశా అవి మిడుగురు పురుగులు అయి ఉంటాయి అనుకుని ఈ పురుగుల్ని బయటికి లాగుదామా లేక పొడుగుదామా అందిట. చెలికత్తెలు ఈవిడికి రెండు ముళ్ళు పట్టుకొచ్చారు. ఈ ముళ్ళతో పొడు అన్నారట. గృహీత్వా కంటకం తీక్షణం త్వరమాణ కృసోదరి. వెంటనే ఆవిడ ముళ్ళు ఒకటి తీసుకుంది. ఆ ముళ్ళు తీసుకుని చిన్నపిల్ల కదా ఏవో పురుగులనే ఉద్దేశం ఆవిడది. ఆ పురుగులు అనుకుని పుట్ట దగ్గరకు వచ్చి కాంతి గుండా లోపలికి పొడి చేసింది. కాంతి వస్తున్న స్థానంలో ఈ ముళ్ళుతో కసుక్కున ఒక పోటు పొడిచింది. అప్పటికీ లోపల ఉన్నాయన ఈ అమ్మాయిని చూసేశాడు. దగ్గరకు వచ్చి ముళ్ళుతో పొడుస్తూ ఉంటే మా మా వద్దు అన్నట్ట. మాభిందస్వాద్య వల్మీకం కంటకేన కృసోదరి. ఓ సుందరి నేను లోపల ఉన్నాను, నా పేరు చవరుడు, ముళ్ళుతో పడవద్దు అన్నట్టు పాపం. కానీ అప్పటికే ఆయన కంఠం బాగా డేలా పడిపోయింది, పేలైపోయింది. పాపం ఈయన కంఠం వినబడక ఆవిడ వెనక ముందు చూడకుండా పొడిచి పారేసింది. రెండు కళ్ళు పోయాయి. అందులోంచి నెత్తురు బయటకు వచ్చిందిట. ఆ ముళ్ళుకి నెత్తురు అంటుకుంది, కళ్ళు పుటక్కన పేలిపోయాయి. దాంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఓరి నాయనోయ్, ఈ లోపల ఉన్నవి మిడుగురు పురుగులు కావు, ఎవరో లోపల ఉండుంటుంటారు, కళ్ళు అయ్యి ఉంటాయి, అందుకే ముళ్ళుతో పడవగానే కళ్ళు పేలిన శబ్దం వచ్చింది, నెత్తురు బయటకు వచ్చింది. అనవసరంగా ఏ మహర్షికో కళ్ళు పోగొట్టానేమో, ఎందుకంటే సాధారణంగా మహర్షులు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ మీద పుట్టలు పోస్తాయని, పుట్టల్లో వాళ్ళు ఉంటారని, అలాంటి వాళ్ళ కళ్ళు మెరుస్తూ ఉంటాయని పెద్దలు చెప్పారు అని భయపడి ఈ విషయం మా నాన్నగారికి చెబితే తిడతాడేమో అని అనుకుని చెలికత్తెలు తీసుకుని పారిపోయింది. ఇప్పుడు వచ్చింది ఒక పెద్ద గొడవ. ఏమిటది, ఈవిడ ముళ్ళుతోటి ఆ ఋషి కళ్ళు పోగొట్టగానే ఆ అమ్మాయికి ఏమవ్వలేదట, ఆమె చెలికత్తెలకి, మహారాజుగారికి, ఆయన మంత్రులకి, భటులకి, భార్యలకి, అందరికీ మలమూత్రాలు బిగుసుకుపోయాయి. ఇది కొంచెం వివరించి చెప్పాలి, చెప్పలేము చెప్పాలి. అంటే ఏమిటనమాట, ప్రతివాడికి మూత్రం పోసుకోవాలని అనిపిస్తుంది, బ్లాడర్ అంతా నిండిపోయింది, కానీ ఎంత విసర్జిద్దామనో బయటికి రాదు. ఇది ఎంత బాధ అండి బాబోయ్, మూత్రం లోపల బిగుసుకుపోతే బయటికి రాకపోతే చాలా యాత్ర పడిపోతారు. అలాంటప్పుడు మన వాళ్ళు ట్యూబులు పెట్టి తీసేస్తూ ఉంటారు చూడండి, అప్పట్లో ట్యూబులు లేవులేండి. అలాగే మలం బయటకు వస్తుంది కానీ బయటికి రాదు, తన్నుకు వస్తుంది, ఏది మల విసర్జన కళ్ళాలనే బాధ, కానీ అది మాత్రం స్థానం దాటి బయటికి రాదు. ఇంకా ఈ మలమూత్రములు అలా బయటికి రాక విసర్జించక వీళ్ళు పడిన బాధ అంతా ఇంత కాదు. ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నవాడు మూత్ర విసర్జన కడదామనుకుంటే బాత్రూములు ఫిల్ అయిపోతే ఇక గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టి ఎప్పుడొస్తావా అని ఎదురు చూసేవాడు బాధలో ఉంది వీడి బాధ. ఓరి నాయనో, ఇక చూడండి వీళ్ళంతా అల్లాడిపోయి మహారాజు దగ్గరకు వచ్చారు. మహారాజు గారు కూడా ఇదే బాధతో ఉన్నాడు కదా. వాళ్ళు ఏమిటి ఇలా వచ్చారని అడిగితే, మహారాజా చెప్పలేకపోతున్నాం బాబో, ఈ మలమూత్రములు బయటకు వచ్చేస్తున్నట్టుంటాయి, బయటికి రావు, ఇదేదో విచిత్ర బాధ అన్నారట. అప్పుడు రాజుగారు ఏడిసినట్టుంది, నాకు అదే బాధ, నేను ఎవరికి చెప్పుకొని అన్నాడు. ఆయన భార్యల్ని పిలిచి భార్యామణులారా అంటే, మహారాజా మేము మా బాధ చెప్పుకోలేకపోతున్నాం అన్నారట. అంటే వాళ్ళకి అదే బాధ అని రాజుగారికి అర్థమైంది. మొత్తం మీద అందరికీ ఇదే సమస్య. ఎందుకో కానీ మధ్య మధ్యలో కొంతమంది బయటికి వెళ్ళి వస్తున్నారు, అసలు రహస్యం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఏంటంటే అక్కడ అవకాశం లేక నానాయాత్ర పడి వాళ్ళంతా గజగజలాడుతూ మహారాజా ఏమిటి కష్టం అన్నారట భటులు మంత్రులు రాణులు. అప్పుడు రాజుగారు ఏదో అపరాధం మనం చేసి ఉంటాం. మహాపాపం చేస్తే ఈ మలమూత్రములు స్తంభించి తీవ్ర దేహ యాతనకి గురవుతామని శాస్త్రం చెబుతున్నది. ఏం చేసి ఉంటాం మనం? ఎరిగి ఎరిగి నేనైతే ఎవరికి అపచారం చేయలేదు అని అందరినీ, మీరెవరన్నా తప్పుడు పనులు ఏమైనా చేశారా, ఈ అడవిలో ఎవరికైనా అపచారం చేశారా, లేక దేవతా సర్పాలను చంపారా ఏమిటని అడిగితే, మంత్రులు వాళ్ళు మేమేం చేయలేదన్నారు, రాణులు ఏం చేయలేదన్నారు, భటులు ఏం చేయలేదన్నారు. మరి ఎవరూ చేయకపోతే ఈ బాధ ఎందుకు వచ్చిందో తెలియటం లేదు. అప్పుడు రాజుగారికి హఠాత్తుగా ఒక గుర్తుకొచ్చిందండి, ఇక్కడ ఒక ఉద్యానవనం ఉన్నది. ఆ ఉద్యానవనంలో చ్యవన మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. కొంపతీసి మన వాళ్ళు ఎవరన్నా చ్యవనుడికి అపచారం చేయలేదు కదా, ఆయన భార్గవవంశస్థుడు, భృగువంశస్థుడు, ఆయనకు అపచారం చేస్తేనే ఇలాంటి కష్టం మనకు వస్తుంది అనగానే, లేదండి మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదన్నారట. ఆ సమయంలో సుకన్య ఇదంతా తెలుసుకున్నది, తండ్రి దగ్గరకు వచ్చింది. నాన్నగారు ఈ అనర్థానికి బహుశా నేనే కారకురాలనేమో అని జరిగింది చెప్పింది. నేను ఒక పుట్టను చూశాను, ఆ పుట్టలోంచి ఏదో కాంతి బయటకు వస్తుంటే కాంతి ఏమిటోనని ముళ్ళుతో పొడిచాను, అందులోంచి నెత్తురు హాహాకార శబ్దం వచ్చింది. అందులో ఎవరన్నా ఉన్నారేమో, వాళ్ళకి నేను అపచారం చేశానేమో, వాళ్ళ వల్లే మనకి ఈ బాధ వచ్చిందేమో అనగానే, అమ్మా చాలా పెద్ద పొరపాటు చేసావమ్మా, సందేహం లేకుండా నీవు చేసిన అపచారమే మా అందరికీ గ్రహచారం అయ్యింది అని ఈయన పరుగు పరుగున ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాడు. ఆ పుట్ట తవ్వి తీయించాడు. లోపల ముసలి ఒగ్గుగా ఉండి కళ్ళల్లోంచి నెత్తురు వస్తున్న పాప ముసలాయన చవనుడు కనపడ్డట. రాజుగారు చాలా బాధపడిపోయాడు. వెంటనే ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. మహర్షి, శ్రీవత్సాఖ్య పవిత్ర గోత్రజుడివి, ఉత్తమోత్తముడివి, తపస్యాలివి, అటువంటి నీకు నా కుమార్తె అజ్ఞానంతో అపచారం చేసింది. అజ్ఞానాద్ బాలయా బ్రహ్మను కృతం తక్షంతుమర్హసి అక్రోధనాకిమునయక భవంతీతి మయా శృతం. అజ్ఞానం వల్ల, చిన్నపిల్ల అవడం వల్ల, అమాయకత్వం వల్ల నా కుమార్తె నీకు అపరాధం చేసింది, నీ కళ్ళు పొడిచింది, నీకు బాధ కలిగించింది. నీవు ఆ బాధను తట్టుకోవడం కష్టమే, అయినా క్షమించు అని కోరుతున్నాను. ఎందుకంటే మునులు ఎంత బాధ కలిగినా ఇతరులకు అపచారం చెయ్యరు, అపకారం చెయ్యరు. అక్రోధనాహి మునయ, మునులకి కోపం ఉండదు. వాళ్ళు ఎంత కోపంతో ఉన్న వెంటనే ఆ కోపాన్ని ఉపసంహరించుకుంటారు. ధర్మం కోసం కోపం నటిస్తారు, నిజానికి వారికి కోపం ఉండదు. నీవు పరమశాంతస్వరూపుడి, నా కుమార్తెను క్షమించవా అనగానే ఆ ముసలైన ఉన్నాడు తెలుసా, రాజా నిజానికి నేను శపించలేదు, నాకు అపచారం చేసింది కదా, అపచారమే పాపమై మీకు ఈ కష్టం తెచ్చిపెట్టింది. ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తే మీకున్న కష్టం తొలగిపోతుంది. అసలే నేను ముసలాన్ని, తపస్సు చేయటానికి ఈ మధ్యన అశక్తుడి అయిపోయాను, ఉన్న కళ్ళు కాస్త మీ అమ్మాయి పోగొట్టింది, ఇప్పుడు నేను గుడ్డివాణ్ణి, దిక్కు ముక్కు లేకుండా ఈ అడవిలో తిరగడం కష్టమే కదా. ముసలివాడికి మంచినీళ్ళు తాగాలంటే ఎవరిస్తారు, ఆకలిస్తే ఆహారం ఎవరు తేవగలరు? అసలే ముసలితనంలో ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు కళ్ళున్నా తమ పనులు తాము చేసుకోలేరు. ఉన్న కళ్ళు కూడా మీ ఆవిడ పోగొట్టింది, నా కళ్ళు ముళ్ళుతో పొడిచి కుళ్ళైపోయేలాగా పుళ్ళయ్యేలా చేసింది. కాబట్టి నాకు సేవ చేసేవాళ్ళు దొరికితే నీకు ఈ కష్టం తొలగిపోతుంది అన్నట్ట. ఓ సదంత పనండి, మా దగ్గర చాలామంది ఉన్నారు సేవకులు. సేవకాహ బహవహ సేవాం కరిష్యంతి తవానిశం, నీకు సేవ చేయటానికి 10,000 మంది దాస దాసీ జనాన్ని ఇక్కడ పెడతాను, నీకు బిల్డింగ్ కట్టిస్తాను, ఇక్కడ మంచి భవనంలో నీకు విడిది ఏర్పాటు చేస్తాను, అన్ని ఖర్చులు నేను పెట్టుకుంటాను, 10,000 మంది దాసదాసీ జనం నిరంతరం నీకు స్నానాలు చేయిస్తూ భోజనాలు పెడుతూ ఉపశమనాలు చేస్తారు, సేవలు చేస్తారు అనగా నాకు అవి ఏమి వద్దునైనా. నువ్వు ఎవరినైనా ఇక్కడ సేవకులు పెడితే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, ఈ ముసలాడు ఎప్పుడు చేస్తాడో రా బాబు, హాయిగా నగరంలో ఉండేవాళ్ళం మనం, వీడికి కళ్ళు పోవటం వల్ల రాజుగారు మనల్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేశారు. శంకరగిరి మాన్యాలు అని ఉంటాయి, అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఎంత బాధండి మరి. ఈ మారుమూలకి అడవిలోకి ట్రాన్స్ఫర్ చేశారు రాజుగారి ముసలాడి వల్ల, కాబట్టి ఈ ముసలాడు చచ్చిపోతే మళ్ళీ మనం నగరానికి పోవచ్చాం, లోపల నన్ను తిట్టుకుంటారు, అప్పుడు ఆ శాపానికి నేను గురవుతాను. సేవకులు సేవకులే, వాళ్ళు మనస్ఫూర్తిగా ఎలా పనిచేస్తారు, డబ్బు కోసం పనిచేసేవాడు సంపూర్ణమైన సేవ చేయలేడు, ప్రేమగా చేయలేడు. ఈ ప్రపంచంలో ఒక పురుషుడికి మనస్ఫూర్తిగా సేవ చేయాలంటే ఆవిడ భార్య అయి ఉండాలి, భార్య మాత్రమే అలా సేవ చేస్తుంది. అంటే పూర్వం పతివ్రతలు ఉండేవారు కదా, అందుకని పతివ్రత అయిన స్త్రీ తన భర్త ఎలా ఉన్నా సరే వాడికి సేవ చేస్తుంది. కాబట్టి నాకు ఈ వయస్సులో సేవ చేసేందుకు ఓ భార్య కావాలి. ఓ మీకు పెళ్లి చేస్తానండి అన్నట్ట, పెళ్లి చేస్తానండి, నువ్వు ఎవరినో పట్టుకో చంటగడితే కాదు, నీ కుమార్తె నా కళ్ళు పోగొట్టింది, ఆవిడ నాకు ఇచ్చి పెళ్లి చేస్తేనే నేను నీకు శాప విముక్తి కలగజేస్తాను, మీ అందరికీ దేహ బాధలు తొలగుతాయి. నీ కుమార్తె నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, కళ్ళు ఆవిడే పోగొట్టింది కనుక ఆవిడే సేవ చేస్తుంది, నాకు అన్నం పెడుతుంది, స్నానం చేయిస్తుంది, బట్టలు ఇస్తుంది, నేను సుఖంగా ఉంటానన్నట్ట. ఆయన నెత్తి నోరు ఒత్తుకొని ఈయనేమో ముసలాడు, శరీరం చూస్తే ఇలా ఎండిపోయింది, ఏదో పోనీ పద్మాకర్ గారు అందంగా ఉంటే ఇచ్చేయచ్చును, అదీ లేదు పోనీ, చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉన్న కళ్ళు పోయాయి. ఇటువంటి వాడికి చూస్తూ చూస్తూ 16 ఏళ్ళ అమ్మాయిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం అనుకుని, అయ్యా ఇది అన్యాయం అండి ఇవ్వనన్నట్ట, ఇవ్వకపోతే నీ కర్మ అన్నాడు ఆయన. ఇప్పుడు రాజుగారు పక్కకు వచ్చి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, మా వాళ్ళందరం మలమూత్రాల యాతనతో బాధపడినా పర్వాలేదు, చూస్తూ చూస్తూ బంగారం లాంటి ఈ కన్యామణిని ముసలాడికి మాత్రం ఇవ్వను, ఒకవేళ పెళ్లి చేసినా యౌవనంలో కామాన్ని జయించడం కష్టం, యౌవనే దుర్జయ కామ విశేషేణ స్వరూపయ ఆత్మతుల్యం పతిం ప్రాప్య కింతు వృద్ధం విలోచనం. యౌవనం ప్రతి వ్యక్తిలో కామాన్ని రేకెత్తిస్తుంది, ఈ కామాన్ని జయించడం చాలా కష్టం, అందుకే ఎంతోమంది గొప్ప గొప్ప తీర్థయాత్రలకు వెళ్ళి కూడా భ్రష్టులైపోతూ ఉంటారు. ఈ యౌవనంలో మా అమ్మాయి ఉన్నది, ఈ అమ్మాయిని పోన్లేని మనస్సు చిక్కబట్టుకుని ముసలాయనకి ఇచ్చి పెళ్లి చేస్తే రేపు ఎప్పుడైనా కాముకురాలైనప్పుడు ఈ ముసలాడి వల్ల ఏ సుఖము లేదనుకుని వీడిని విడిచిపెట్టి మరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు, అదే నాకు చెడ్డే. కాబట్టి ఏ రకంగా చూసినా అందగత్తెకి అందగాడిని ఇచ్చి పెళ్లి చేయాలి, యువతీమణిని యువకుడికే ఇచ్చి పెళ్లి చేయాలి, ముసలాడికి పడుచు పెళ్ళం బాగుండదు, అందువల్ల నేను ఇవ్వను అన్నాడే. మహారాజా, మీరు చెప్పిందే మేము వింటాం, సంకటం ఇది, వద్దులండి వద్దులండి, ఇలాగే యాతన పడుతూ చచ్చిపోతాం అన్నారట మంత్రులు. పాపం మంత్రులే కదా, రాజుగారు కూడా అలాగే అన్నాడు, కానీ ఈయన తట్టుకోలేకపోతున్నాడు, స్త్రీలు తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు సుకన్య వచ్చి ఏదో ఒగ్గబొట్టుకుని మాట్లాడుతున్నారు, కానీ మంత్రులు లోపల లోపల తను తిట్టుకుంటున్నారేమో అని అనిపించింది ఆమెకి. అందుకని, నాన్నగారు, ఒక మహాత్ముడికి నేను అపరాధం చేశాను, ఆయన నేత్రాలు పోగొట్టాను, దీనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నా కోసం మీరందరూ ఇంత బాధపడవలసిన అవసరం లేదు, నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, ఈ ముసలాయిని పెళ్లి చేసుకుంటాను, ఆయన వెంటే ఉంటాను. పూర్వకాలంలో ఎంతోమంది పతివ్రతలు తమ భర్తలకి సేవ చేశారు, అరుంధతి వశిష్ఠుణ్ణి పట్టుకున్నట్టుగా, అగస్త్యుణ్ణి లోపాముద్ర పట్టుకున్నట్టుగా, సూర్యుణ్ణి సన్యాదేవి పట్టుకున్నట్టుగా, లక్ష్మీనారాయణుణ్ణి సేవించినట్లుగా, పార్వతి పరమేశ్వరుణ్ణి సేవించినట్లుగా, సరస్వతి బ్రహ్మని సేవించినట్టుగా నేను ఈయనని సేవిస్తాను, మొహమాటం లేకుండా ఇచ్చి పెళ్లి చేయండి, ఎందుకంటే నాకు వేరే ఏమక్కర్లేదు, నేను భక్తితో సేవిస్తాను, సతీధర్మంతో ఉంటాను, మీ అందరూ సుఖంగా ఉంటే చాలు అనగా ఆయన మొదట్లో నచ్చ చెప్పాడు, చివరికి కూతురు గట్టిగా చేసుకుంటానంటే సర్లే అమ్మా కానీ కొంచెం ధర్మబద్ధంగా ఉండు సుమా అని హెచ్చరించి తన కుమార్తెని పట్టుకెళ్ళి చవరుడు చేతిలో పెట్టాడు. పెట్టగానే వాళ్ళకున్న బాధంతా క్షణంలో తొలగిపోయిందిట, చేత్తో తీసినట్టుగా వాళ్ళ బాధంతా పోయింది, వాళ్ళు ఆనందపడ్డారు. అప్పుడు ఆమె, నాన్నగారు, అరుంధతి వశిష్ఠస్య ధర్మపత్ని యథాభువి, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, అరుంధతి వశిష్ఠుడికి ధర్మపత్నిగా ఎలాగ ధర్మబద్ధంగా నడుచుకుందో అలాగే ఉంటాను. ఈవిడు మళ్ళీ చెప్పిందనమాట ప్రత్యేకంగా, అనసూయ యథాసాధ్వి, అనసూయ అత్రి మహర్షిని ఎలా విడిచిపెట్టలేదో అలా విడిచిపెట్టకుండా భర్త దగ్గర ఉంటాను, రేపొద్దున నా పేరు కూడా ప్రపంచంలో మారుమోగుతుంది అని చెప్పగానే ఆయన సంతోషించి, అయితే అమ్మాయి నీకు అల్లుడి గారికి ఉండడానికి ఒక మంచి భవనం కడతానంటే, మా ఆయన తపస్సు చేసుకునేవాడు, తపస్సు చేసుకునేవాడికి ఆశ్రమం తప్ప ఏమక్కర్లా, ఓ తాటాకుతో పాక వేయించండిట, పాక వేయించాడు, పోనీ నగలు వస్త్రాలు ఇవ్వనా అంటే, మా ఆయన తపస్సు చేసుకుంటాడు, మాకు నారచీరలు తప్ప ఏమీ వద్దు, జంక చర్మాలు దర్భలు నారచీరలు ఇచ్చి ఇంక వెళ్ళిపోండి, మీరు మీరు ఇక్కడ ఉండద్దు, నేను నా భర్తను చూసుకుంటానందిట. రాజుగారు ఆశ్చర్యపోయి ఈ కుమార్తె యొక్క నిష్టకి మెచ్చుకొని వాళ్ళకు ఒక ఆశ్రమం కట్టించిచ్చి ఆ ఇద్దరిని అక్కడ వదిలి వాళ్ళు పడుకోవడానికి దర్భ మొదలైనటువంటి చాపలిచ్చి ఏవో కట్టుకోవడానికి నార వస్త్రాలు మాత్రం ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి ఆమె నగలన్నీ తీసేసింది, నారచీరలు ధరించింది, భర్తకి అత్యంత శ్రద్ధతో సేవ చేసింది, రోజు తెల్లవారుజామున 3 ఇంటికి లేచేదిటండి, లేచి దగ్గరలో పెద్ద చెరువు ఉందని చెప్పానే, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేసి మడి నీళ్లు పట్టుకొచ్చేది. మళ్ళీ పొద్దెక్కాక వెడితే, సూర్యుడు వచ్చాక వెడితే అక్కడ కూడా కొంతమంది ఆశ్రమవాసులు ఉన్నారు. ఈ ఆశ్రమవాసుల్లో ఎవరైనా తన వెంట పడతారేమో, ఎందుకైనా మంచిది కాబట్టి మగవాళ్ళ కంట పడకుండా ఉండడం మంచిదనే ఉద్దేశంతో తెల్లవారుజామున వెళ్ళి స్నానం చేసి మడి నీళ్లు తెచ్చి ఆ నీళ్లతోటి భర్తకి స్నానం చేయించి దాంతోపాటు మంచినీళ్ళు ఆయనకి ఏర్పాటు చేసి జపం చేసుకోవడానికి సంధ్యావందనానికి దండకమండలాలు ఏర్పాటు చేసి అన్నీ అయ్యాక ఫలహారాలు ఏర్పాటు చేసేది. ఫలాహారం స్వయం కృత్వ, స్వయంగా తానే పళ్ళు ఆయనకి పెట్టేది. అప్పుడప్పుడు ఆయన ఏదైనా అడిగితే వండి కూడా పెట్టేది, దుంపలవి ఉడకబెట్టి పెట్టేది. ఆ తర్వాత ఆయన తిని పడుకున్నాక కాళ్ళు నొక్కేది, ముసలాయన కళ్ళు తుడిచేది, ఒళ్ళు తుడిచేది, మరీ బుట్టలా అయిపోయేదట ఆయన శరీరం. చర్మం ఊడిపోతున్న పాము కుబుసంలాగా అంత మెత్తగా ఉండేదన్నమాట. ముట్టుకుంటే చర్మం ఊడొచ్చేస్తుందా అన్నంత ముసలాడైపోయాడు ఆయన. అటువంటి వాడు అసహించుకోకుండా సేవ చేసేది, కాళ్ళు నొక్కేది. అప్పుడప్పుడు ఆయన సరిగ్గా నొక్కట్లేదు అనేవాట. ఇదంతా పరీక్ష. నిజానికి అస్సలు చివరుడు కోపం ఉండసండి, ఈవిడ నా కళ్ళు పోగొట్టింది కాబట్టి ఈవిడ నన్ను ఎలా సేవిస్తుందో చూద్దామని మధ్య మధ్యలో విసుక్కునేవాడు అనమాట. గురువులు ఎప్పుడు విసుక్కున్నట్టు నటిస్తారు. విసుక్కోవడం అంటే అది పరీక్ష అని అర్థం. అందువల్ల ఆయన జగద్గురుడయ్యే విసుక్కున్నట్టు నటిస్తే ఆవిడ ఏమాత్రం కసుక్కోకుండా, విసుక్కుంటే కసుక్కోకుండా కాళ్ళు మెల్లగా నొక్కేది. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆ కాళ్ళ దగ్గరే పడుకునేదిట. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున లేచిపోయేదిట. ఇలా ఎన్నో రకాలుగా ఆయన్ని చాలా కాలం సేవించింది. ఒకరోజు ఏమైంది, మరీ బొత్తిగా తెల్లవారుజామున మూడింటి దాకా పడుకోలేదు ఆయన. అప్పటిదాకా కాళ్ళు నొక్కమనేవట, నొక్కు కాళ్ళు అలిసిపోయావు అనేవట. పాపం ఆయన ఎంతో పరీక్షించాడు ఆవిడ, అయినా సరే విసుక్కోకుండా ఉంది ఆవిడ. మూడింటికి పడుకున్నాడు ఆయన. అప్పుడు ఈమెకి కునుకు వచ్చింది. ఆ కునుకు తెల్లవారుజామున రావడం వల్ల ఏమైపోయింది, సూర్యోదయం దాకా లేవలేదు. సూర్యోదయ సమయానికి ఆవిడకి మెలకు వచ్చింది. మెలకు రాగానే టక్కన లేచి, స్వామి వాళ్ళ ఆలస్యమైంది, సంధ్యా సమయం అయిపోతుంది, నేను చకచక స్నానం చేసి నీళ్లు పట్టుకొస్తాను అని ఆ క్షణమే ఒక్కత్తి బయలుదేరి రోజు స్నానము చేసేటటువంటి తటాకం దగ్గరకు వెళ్ళింది. కుండబుచ్చుకుని స్నానం చేసిన తర్వాత కుండతో నీళ్లు తేవడానికి కుండతో పాటు బయలుదేరిందిట. అప్పటికి ఇంచుమించుగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. జలే స్నాత్వా తుతాం కన్యాం నివృత్తాం స్వాశ్రమం ప్రతి గచ్చంతీం చారు సర్వాంగీం రవిపుత్రౌ అపశ్యతాం. ఈ పూట ఆలస్యముగా చెరువులో స్నానము చేసి ఆ తర్వాత బట్టలు పిండుకొని పొడి బట్టలు కట్టుకొని ఒడ్డు మీదకు వచ్చి కొండతో నీళ్లు పట్టుకుంటున్నటువంటి ఈ సౌందర్యమణిని ఇద్దరు పురుషులు చూశారు. వాళ్ళు సూర్యుడి కొడుకులు, అశ్విని దేవతలు. సూర్యుడికి సంధ్యాదేవి వల్ల పుట్టిన కవల పిల్లలు వాళ్ళు. వాళ్ళకి నాసత్యులు అని పేరు. దస్సురులు అన్న, నాసత్యులు అన్న వాళ్ళే. వాళ్ళు మహానుభావులు, కవల పిల్లలు. ఆ ఇద్దరు పరమసుందరులు. ఎవరైనా అందంగా ఉంటే అశ్విని దేవతలతో పోల్చేవారండి పూర్వం. ఇంద్రుడి కొడుకు జయంతుడు, విష్ణుపుత్రుడు మన్మథుడు, అలాగే వసంతుడు, అశ్విని దేవతలు, నలకోవరుడు, వీళ్ళందరూ చాలా అందగాళ్ళు అనమాట. అందుకని ఎవరైనా అందంగా ఉంటే ఆహా నలకోవరుడులో ఉన్నాడరా, మన్మధుడులో ఉన్నాడరా, జయంతుడులో ఉన్నాడరా, అశ్విని దేవతల్లో ఉన్నాడరా, పద్మాకర్ గారిలో ఉన్నాడరా అని పొగిడేవారు. ఈ విధంగా అందరి చేత పరమసుందరులుగా ప్రశంస పొందినటువంటి అశ్విని దేవతలు చాలా రోజులుగా ఈ సుకన్యను చూస్తున్నారు. కానీ తెల్లవారుజామున వెళ్ళిపోవటం వల్ల తెల్లవారుజామున వాళ్ళు వచ్చి మాట్లాడడానికి అసక్తులట. అందుకని ఆవిడతో మాట్లాడలేదు. ఈ పూట సూర్యోదయ సమయానికి వచ్చింది కదా, అందుకని ఆవిడ దగ్గరకు వచ్చి క్షణంతిష్టవరారోహే అన్నారు. కాసేపు ఆగబోయి సుందరి అన్నారు. ఆవిడ కంగారు పడి, నేను ఆగడానికి వెళ్ళలేదండి, నేను పతివ్రతను వెళ్ళిపోవాలంది. నీ పాతివ్రత్యానికి ఏం భంగం లేదు, ఒక క్షణం ఆగమమ్మా అని ఆపి, సుందరి మేము ఈ ప్రపంచంలో చాలా అందగాళ్ళం, మేము ఎవరో నీకు అనవసరం లే చెప్పటం, మేము మా గురించి చెప్పుకుంటే బాగుండదు కూడా. మేము నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఈ అడవిలోకి వచ్చి ఇంత అందగత్తెవి నువ్వు, నీ సౌందర్యాన్ని అడవిగా చిన్న వెన్నెలు చేస్తున్నావు. వెన్నెలు ఊళ్ళో ఉందనుకోండి, గుంటూరులో వెన్నెలు కాస్తే మనందరం చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, అనుభవిస్తాం. వెన్నెలను చూసి ఆహా వెన్నెలలోనే వేడియాలను అని పాడుకోవచ్చు. అడవిలో వెన్నెలు కాస్తే ఎవడు చూస్తాడు, దాన్ని ఎవడు అనుభవిస్తాడు. అందుకని నీ అందం అంతా అడవిగా వచ్చిన వెన్నెలైపోయింది. మేము ఎరుగుదాం, మీ నాన్నగారు నిన్ను ఆ ముసలాడికిచ్చి పెళ్లి చేయటం మేము పూర్తిగా ఎరుగుదాం. నీవు శర్యాతి పుత్రికవి, సుకన్యవి, నిజంగా కన్యగానే ఉండిపోయావు పాపం. నీ బాధలు చూచినప్పుడల్లా మేము కూడా వ్యధ చెందుతున్నాం. అయ్యో, ఇంత సుందరీమణికి, కన్యామణికి ఈ దిక్కుమాలను ముసలాడేమిటి, ఆవిడకి ఏం సుఖం లేకుండా అయిపోయింది అని మేము కూడా బాధపడుతూ ఉంటాం. మా మాట నువ్వు వింటే నీకు మహాసౌఖ్యం ఇస్తాం. ఎందుకు ఈ ముసలివాడితో కాపురం? నువ్వు అంటే ముసలాడి పీకులొక్కి అవతల వారేయచ్చు, లేదా వాడికి చెప్పి చెప్పకుండానే మనం ఎక్కడికైనా పోవచ్చు. మేము ఎంత అందగాళ్ళం, మాలో ఒకరిని వరించామనుకో, అబ్బో నువ్వు ఎన్నో సుఖాలు పొందవచ్చు అనగానే, మహానుభావులారా, మీరెవరో నేను కనిపెట్టేశాను, మీరు సూర్యుడి కొడుకులు, నా పాతివ్రత్య మహిమ వల్ల మిమ్మల్ని నేను గుర్తించాను. సూర్యభగవానుడి పుత్రులు అశ్విని దేవతలు. అశ్విని దేవతలు ఏమిటి? ఇలాంటి అసభ్యపు మాటలు మాట్లాడటం ఏమిటి? నేను ప్రాణము పోయినా పరపురుషుణ్ణి చేతితో తాకను, కన్నెత్తి చూడను, ఇది నా కఠోర నియమం, పరమ పతివ్రతని. దీనుడైనా, వృద్ధుడైనా, అంధుడైనా నా భర్త నా భర్తే. దీనోవా యది వాహీనో అంధోవా సమే భర్త సమే పతిహి. దీనుడైనా, హీనుడైనా, గుడ్డివాడైనా, కుంటివాడైనా, నేను చెవనుండి పెళ్లి చేస్తున్నాను కనుక ఆయనే నా భర్త, ఆయనే నా సమస్తం, ఆయనే నాకు దిక్కు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకరిని చూడను. మీరు పుణ్యాత్ములు, ఇలాంటి మాటలు మాట్లాడక వెళ్ళిపోండి అనగానే, ఎలాగో మమ్మల్ని గుర్తించావు కాబట్టి ఇప్పుడు మేము ధైర్యంగా చెబుతున్నాం. ఓసి వెర్రిదానా, ఇంత పాతివృత్యంతో నీవు జీవిస్తే చచ్చాక నీకు వచ్చేది స్వర్గం, అవునా? చచ్చాక చివరికి స్వర్గమే వచ్చేది. చచ్చాక వచ్చే స్వర్గం బతికుండగా ఇస్తాం. మా మహామహిమతో నిన్ను పెళ్లి చేసుకుని స్వర్గానికి పట్టుకుపోయి కాపురం చేస్తాం. నీకు జరామరణములు లేకుండా అమృతమిచ్చి పోషిస్తాం, సుఖంగా ఉండవచ్చు. ఎన్నో వ్రతములు, దానములు, పాతివృత్య నియమాలు పాటిస్తే శరీరం విడిచిపెట్టాక మళ్ళీ స్వర్గానికి రావాలి. ఆ స్వర్గం బ్రతికుండగా ఇస్తాం, ఇంకెందుకు నీకు ఈ బాధ? వేలాది దాసదాసీ జనం నిన్ను సేవిస్తూ ఉండగా, సకల సుఖాలు అనుభవించక, నిత్యం ఈ ముసలాడికి కాళ్ళొత్తుతూ నిద్రలేక అలిసిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావా? చచ్చా, ఇది వద్దు. దేవలోకానికి పట్టుకుపోతాం, సకల సుఖాలు ఇస్తాం, మాలో ఒక్కరిని వరించు చాలు అనగా, అప్పుడు ఆవిడ శర్యాతి మహారాజు కూతురిని డబ్బు కోసం, స్వర్గ సుఖాల కోసం కట్టుకున్న భర్తని విడిచిపెట్టను. పతిరంధోస్తి మే దేవో వృద్ధ శాతీవతాపసహ. ఓ దేవతలారా, నా భర్త వృద్ధుడు, అంధుడు, ఆయన సేవ నాకు ఇష్టం, నేనేం కష్టపడి చేయటం లేదు, ఇష్టపడి చేస్తున్నాను. పతివ్రతకి భర్త సేవయే సమస్తం. ఇంకొకసారి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా మా మాట మీద వెళ్ళిపోండి. నాకు ఈ ఆభరణాలు వద్దు. ఆభరణాలు కావాలంటే మా నగరంలో చాలా ఉన్నాయి. నిజంగా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈయన వదిలి మొదట్లోనే ఇంకొకటి ఏమన్నా చేసుకునే దానిని. ఈతడే నాకు దిక్కు, కాబట్టి నా మాట వినండి, వెళ్ళిపోండి. వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు, నీ జీవితం పాడు చేసుకోకు అని నచ్చ చెప్పబోయారు. దాంతో ఆవిడ కళ్ళు ఎర్రజేసి, సూర్యుడి కొడుకులు మహాత్ములు కదా అని మిమ్మల్ని క్షమించాను. మా వంశం సూర్యవంశం, వైవస్వతుడి యొక్క కొడుకు మా నాన్న, అంటే సూర్యుడి కొడుకు వైవస్వతుడు, ఆయన కొడుకు శర్యాతి, ఆయన కూతుర్ని. సూర్యుడు మాకు ముత్తాత అవుతాడు, ఆ సూర్యుడి పిల్లలు మీరు మాకు తాతలు అవుతారు. అందుకే సూర్యవంశం మీద అభిమానంతో మీరు దేవతలని, మర్యాద కలిగిన వారని క్షమించాను. ఇంకొక్కసారి మీరు వావి వరసలు విడిచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాం, మాతోరా పతిని విడిచిపెట్టన్నారా, అతిగతి లేకుండా చేస్తాను. నా పాతివృత్య మహిమ మీకు తెలియదేమో, నేను ఈ నీళ్లు తీసుకుని మేమే చల్లితే మీరిద్దరూ బూడిదైపోతారు, జాగ్రత్త అన్నదట. దాంతో వాళ్ళు వణికిపోయి, సుందరి అంత మాట మాట్లాడకు, నువ్వు నిజంగా నీళ్లు చల్లితే మేము బూడిదైపోతాం, నీ శక్తి అంతా గొప్పది, ఇంతకీ మేము నిన్ను పరీక్షించాం, నిజానికి మేము కాముకులం కాదు, మహాత్ముల పరీక్షలు ఎదుర్కోవడం నీకు కొత్త కాబట్టి అర్థం కాలేదు. మేము నీ ధైర్యమునకు, నీ నియమమునకు, పాతివ్రత్య మహిమకి మెచ్చుకున్నాం. నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు మేము సంతోషించి నీకు వరం ఇద్దాం అనుకుంటున్నాం. మేము నిజానికి నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాం. ఇదే ఒక సామాన్య స్త్రీ అయితే దేవతలు పిలిస్తే వెళ్లకుండా ఉంటానా అని వెళ్ళిపోయేదేమో, కానీ నువ్వు ఏమాత్రం ధర్మం నుంచి వెనక్కి మరలలేదు, ధర్మము నుంచి నీ మనస్సుని బెసకనివ్వలేదు. అందుకే మెచ్చాం. ఇప్పుడు మేము నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాం. సుందరి, మేము దేవవైద్యులం, దేవతలకు కూడా రోగాలు తొలగించే వైద్యులం. మా దగ్గర చాలా శక్తులున్నాయి. నువ్వు ఊ అంటే నీ భర్తకి ముసలితనం తొలగించి నవయౌవనమిస్తాం, పోయిన కళ్ళు తిరిగి వచ్చేలా చేస్తాం, నీ వయస్సుకి తగిన అందగాడిగా అతన్ని మార్చేస్తాం, మీరిద్దరూ హాయిగా సుఖంగా ఉంటారు అంటే, చవరుడు తన 16 ఏళ్ళు 18 ఏళ్ళ వయసులో ఎలా ఉన్నాడో అలా అయిపోతాడు, ఇంకా పూర్వం కంటే కొత్త అందం వస్తుంది, మిసమిసలు ఆడిపోతాడు ఆయన, కళ్ళు కూడా వస్తాయి, మీరిద్దరూ సుఖంగా ఉండవచ్చు, మేము ఈ ఉపకారం చేద్దామనుకుంటున్నాం. కానీ ఇక్కడే ఉందో చిన్న మెలి, మేము నీ భర్తని చిరొకరెక్కా పుచ్చుకుని ఈ సరస్సులో ములుగుతాం, నీళ్లలో ములుగుతాం, ములిగి లోపల నీటి అడుగున ఆయనకి కాయ చికిత్స చేస్తాం, శరీర చికిత్స చేశాక నీటిలోంచి పైకి తీసుకొస్తాం, బయటికి రాగానే మేము ముగ్గురం ఒకే రకంగా ఉంటాం. మా ముగ్గురులో నీ భర్త ఎవరో నీ పతివ్రత మహిమతో గమనించి చెయ్యి పుచ్చుకోవాలి, నీ భర్తను నువ్వు పట్టుకోవాలి. ఒకవేళ మా ముగ్గురులో నీ భర్తను గుర్తించలేక మా ఇద్దరిలో ఎవరు చెయ్యైనా పట్టుకున్నావు అనుకో, నువ్వు మా భార్య అయిపోవాలి. ఇందుకు నీకు ఇష్టమైతే మీ భర్తకి యౌవనం ఇస్తామనగానే మీరు చెప్పిందంతా బాగానే ఉందనుకోండి, కానీ ఇందులో ఒక లాజిక్ మ్యాజిక్ మెలీ కనపడుతున్నాయి. తీరా మీ ముగ్గురు ఒకే రకంగా ఉన్నప్పుడు కొంపతీసిన భర్త చెయ్యి వదులు మీలో ఎవరి చెయ్యైనా నేను పట్టుకుంటే అప్పుడు నేను పతివ్రతగా ఉంటానన్న వాక్యం వ్యర్థమైపోతుంది. అప్పుడు ఇంతసేపు మీతో మాట్లాడడం దండకే కదా. కాబట్టి ఇందులో ఏదో లేనిపోయిన ఇబ్బంది కలిగిస్తున్న మాట ఉంది. అయినా మీరు ఇక్కడే ఉండండి, ఈ విషయం నా భర్తగా చెబుతాను. మా భర్త గారు అంగీకరిస్తే మీరు చెప్పినట్టు చేద్దాం. ఇంత చేసి ఈ విషయం మా భర్తకి చెప్పాక ఆయన వద్దంటే అప్పుడు మీరేం చేయలేరు కదా. పతివ్రతను కనుక ఆయన చెప్పిందానికి అంటాం తప్ప ఆయన వద్దంటే ఏ పని చేయలేను. కనుక ఆయన దగ్గరికి వెళదాం, ఆయన అంగీకరిస్తే ఈ పని చేద్దాం, లేదంటే మిమ్మల్ని పంపేస్తాను. నేను వచ్చి మళ్ళీ కబురు చెప్పేదాకా ఇక్కడే ఉండండి అని వాళ్ళు అట్టే పెట్టి భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి, అశ్విని దేవతలు వచ్చి మనకు ఒక మంచి ఉపకారం చేస్తామంటున్నారు అని జరిగిందంతా చెప్పి, ఇదేదో బాగుందని అనిపిస్తోంది కానీ ఇందులో ఒక రవ్వంత బాధ కూడా ఉంది, ఇబ్బంది కూడా ఉంది. వాళ్ళిద్దరూ మిమ్మల్ని చెరువు రెక్కా పుచ్చుకొని నీళ్ళలో ములుగుతారట, మీకు ఆరోగ్యం ఇచ్చాక మీతో పాటు పైకి వస్తారట, వచ్చాక మీ ముగ్గురు ఒకే రకంగా ఉంటారట, అప్పుడు మీ ముగ్గురులో ఎవరో నేను గుర్తించాలి, పొరపాటున నేను మీ చేయి బదులుగా వాళ్ళు చేయబట్టుకుంటే వాళ్ళు భార్యను అయిపోవాలట, మీరు ఎట్టి పరిస్థితుల్లో సైగ చేసి ఈ విషయం నాకు చెప్పకూడదట. పోనీ భర్తగారు మధ్యలో ఇదిగా నేనే అని సైగ చేస్తే అర్థమవుతుంది, కానీ మీరు చెయ్యెత్తితే వాళ్ళు చెయ్యెత్తుతారు, సమానంగా ఉంటాయట వాళ్ళ ఆలోచనలు కదలికలు. ఈ ముగ్గురు ఒకేసారి బయటకు వచ్చాక ఒక ఆయన ముక్కు గొక్కుంటే ఇంకా అందరూ ముక్కు గొక్కుతారు, ఒకటి చెయ్యి ఊపితే అందరూ చెయ్యి ఊపుతారు, అచ్చం ముగ్గురు ఒకే రకంగా ఉంటారు. ఈ ముగ్గురులో మీరెవరో నాకు తెలియకపోతే ప్రమాదం కదా, నా నియమం ఉల్లంఘించినట్టు అవుతుంది కదా అనగా ఆయన నవ్వి, వసి వెరిదానే ఇంత మంచి ఆఫర్ రమ్మంటే అది స్పెషల్ ఆఫర్ ఇది, ఇటువంటి అవకాశాన్ని ఎవడన్నా తెలివి తక్కువ తనతో దూరం చేసుకుంటాడా, నాకు నీ మీద నమ్మకం ఉన్నది, నీ తెలివితేటల మీద, అమ్మవారి నీ ఉపాసనా శక్తి మీద నమ్మకం ఉన్నది, నీ అమ్మ భక్తురాలిది, అమ్మ భక్తులకు అసాధ్యం లేదు, ఒప్పేసుకో అన్నాడు ఆయన. నిజంగా ఎవడన్నా ఒప్పుకోకుండా ఉంటాడంటే నిజంగా ముసలాడు పడుచాడు అయిపోతాడంటే, పోయిన కళ్ళు తిరిగి వస్తాయంటే ఎగిరి గంతులేసి దూరం అదిగో దూకడానికి ఎవడు సిద్ధమైంది అప్పుడే. ఎంత అదృష్టం అనుకుంటున్నారు, ఎవరికైనా యవ్వనం వస్తుందంటే అంత ఆనందం. మా చిన్నప్పుడు అప్పుడప్పుడు లిఫ్ట్లు వస్తున్న రోజులు నాకు పెద్దగా తెలియదు, 1979 అనుకుంటాను నేను హైదరాబాద్లో కవాడీగూడలో ఒక సంవత్సరం చదువుకున్నాను. సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గర కవాడీగూడ పక్కనే ట్యాంక్ బండ్ ఉంటుందన్నమాట, అక్కడ కల్పనా టాకీస్ పక్కన ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది, అందులో చదువుకునేవాడిని. ఓసారి మా నాన్నగారు నేను కలిసి ఓ లిఫ్ట్ ఉన్నటువంటి ఓ హోటల్కో లేకపోతే ఎక్కడికో వెళ్ళాం. మాతో పాటు ఓ ముసలాయన వచ్చాడు, ఆ ముసలాయన ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చాడు, మరీ బొత్తిగా ఆయనకి అసలు సిటీ అంటే తెలియదు. అటువంటి ముసలాయన వచ్చాడు, ఆయన లిఫ్ట్ దగ్గర నిలబడ్డాడు, లిఫ్ట్ అంటే ఏమిటో తెలియదు పాప ఆయనకి. ఎంతలో ఆయన చూస్తూ ఉండగా ఒక ముసలావిడు లిఫ్ట్ ఎక్కింది, మేము బయటే ఉన్నాం, ఈ లిఫ్ట్ మీద ఆవిడ వెళ్ళిపోయింది. వీడు అలా చూస్తున్నాడు అనమాట, ఏండే పంతులు గారా అని మా నాన్నగారికి వేసి చూసి, పంతులు గారండే ఇందులో ఉన్నది ఇలా పైకి వెళ్ళిపోతుంది ఏంటంటే, ఇది పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొస్తూ ఉంటుందిలే, మేడెక్కక్కర్ లేకుండా మెట్లెక్కర్ లేకుండా ఇందులోంచి పైకి ఎక్కచ్చు అన్నారు నాన్నగారు. దీన్ని లిఫ్ట్ అంటారంటే అబ్బా అంత మాయ, హైదరాబాద్ అంతా మాయ అన్నాడు వాడు. ఇంతలో ఏం జరిగింది, ఈ పైకి వెళ్ళిన లిఫ్ట్ కిందకి దిగింది. ఇందులో ఈసారి పాతికేళ్ళ అమ్మాయి బయటికి దిగింది. అబ్బో ఇందులో ఇంత మాయ ఉందని తెలిస్తే మా ముసల్దాన్ని ఇందులో ఎక్కిద్దిరే అన్నాడు ఆయన. ఏమిటంటే ఈ ముసలావిడ పైకి వెళ్ళిపోయింది, ఈ చిన్నమ్మాయి ఎక్కింది లిఫ్ట్లో దిగింది, వీడికి అది తెలియక ఈ లిఫ్ట్లో ఇందాక ఎక్కిన ముసలావిడ ఇలా అయిపోయింది అనుకుంటాడు అనమాట. అందుకని ఇలాగని తెలిస్తే మా ముసల్దాన్ తెచ్చేతనంటే దాన్ని చూడలేకపోతున్నాను ఈ వజ్రా అన్నాడు. ఇప్పుడు ఆయన చవనుడు ఒప్పేసుకోనగానే మీరు అన్నారు కదా అలాగేలే అన్నది. ఇప్పుడు చవనుణ్ణి వెంట పెట్టుకుని మెల్లిగా చెరువు దగ్గరికి తీసుకొచ్చి మీరు చెప్పిందని మేము ఒప్పుకుంటున్నాం, మా ఆయన ఒప్పుకున్నాడు అన్నది. అమ్మాయి మళ్ళీ అదే నియమం చెబుతున్నాం, ఒడ్డుకు వచ్చాక మాత్రం మేము ముగ్గురం ఒకే రకంగా ఉంటాం, మాలో నీ భర్తని వరించాల్సమా అంటే అలాగేలండి అన్నదాన్ని. వాళ్ళు చవన మహర్షి యొక్క చెరొక రెక్కా పుచ్చుకుని నీటిలో బుడుంగును మునిగిపోయారు. ఎప్పటికీ బయటికి రారు వాళ్ళు, గంట గడిచింది, 2 గంటలు గడిచింది. ఈ మునిగిపోయిన వాళ్ళు రాకపోయేసరికి వీడికి అనుమానం వచ్చింది, కొంప తీసి వీళ్ళు ఏమైనా మోసం చేశారా అనుకుని భయపడిపోయిందిట. ఎంతలో అదృష్టం, క్రమంగా గొడ 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 శబ్దమైంది నీళ్ళల్లోంచి ముగ్గురు బయటికి తెలియరు. అమ్మయ్య వీళ్ళు మోసం చేయలేదని అనుకుందట. అనుకునే సమయానికి ఇంకో బాధ కలిగింది. ఇప్పుడు నీళ్ళల్లోంచి పైకి వచ్చిన వాళ్ళు ముగ్గురు అచ్చుబుద్దినట్టున్నారటండి. ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు, కళ్ళు ముక్కులు చెవులు కీళ్ళు కాళ్ళు ఒళ్ళు పళ్ళు ఒకటే అన్నీ. ఒకటిలా కొక్కుంటే అందరిలా కొక్కుంటున్నారు, ఒకటిలా అంటే ఒకటిలాగే అంటాడు, ఒకటి తగ్గితే ఒకటి తగ్గుతాడు, వాడు హత్యను తొగితే ఇంకోడు హత్య అంటాడు. దీంతో వీడికి పిచ్చెక్కింది. ఇదేమి ఇంద్రజాలం, ఇంద్రజాలమిదం సమ్యక్ దేవాభ్యాం ఇహ కల్పితం కర్తవ్యం కిం మయా చాత్ర మరణం సముపాగతం. ఏమి విచిత్రం ఇది, ఏమిటి ఇంద్రజాలం, ఇంద్రుడు కల్పించిన మహామాయలో ఉన్నారు వీడు ముగ్గురు, ఈ ముగ్గురులో ఎవరు నా భర్తో తిరగటం లేదు, ఈ నా భర్త ఎవరో తెలియక పరపురుషుడు చేయి పట్టుకోవడం కంటే మరణం నాకు నయం కదా అనుకున్నది. దేవతలు మరీ ఇంత మోసగాళ్ళు అనుకోలేదు అనుకున్నది. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో వాళ్ళు, సుందరి తొందరగా వచ్చి మాలో ఒకరు చేయి పుచ్చుకో, తప్పదు మరి నువ్వు ఇచ్చిన వాటిని నిలబెట్టుకోకపోతే అది మహాపాపం అన్నారట. అప్పుడు ఆవిడ దధ్యౌ భగవతీం దేవీం తుష్టావచ కృసోదరి, ఆ సుందరీమణి సుకన్య భక్తితో అమ్మని ఇలా ప్రార్థించింది. కష్టకాలంలో చేసుకోవలసిన గొప్ప ప్రార్థన ఇది, కర్తవ్యం ఇది అకర్తవ్యం, చెయ్యొచ్చా చెయ్యకూడదా, నా బతుకేమిటి అనుకుని ఎవడైనా బాధపడుతున్నప్పుడు ఏది తేల్చుకోలేనప్పుడు ఈ శ్లోకములు చదివినా విన్నా అటువంటి వాడు ఆ కష్టం నుంచి బయటకు వస్తాడు. అందుకే ఈ శ్లోకాలు పూర్తిగా చదివేస్తున్నారు, ఒక్కటి విడిచిపెట్టకుండా. శరణం త్వాం జగన్మాత ప్రాప్తాస్మి భృశ దుఃఖిత రక్షమేద్య సతీ ధర్మం నమామి చరణౌ తవ నమః పద్మోద్భవే దేవి నమః శంకర వల్లభే విష్ణు ప్రియే నమో లక్ష్మి వేదమాత సరస్వతీ యదం జగం యదం జగత్తు త్వయా సృష్టం సర్వం స్థావర జంగమం పాసి త్వమిదమవ్యగ్ర తథాసి లోకశాంతయే బ్రహ్మ విష్ణు మహేశానాం జననీ త్వం సుసమ్మత బుద్ధిదాసి త్వమజ్ఞానాం జ్ఞానినాం మోక్షదా సదా ఆద్యాత్వం ప్రకృతి పూర్ణ పురుష ప్రియదర్శన భుక్తి ముక్తి ప్రదాసిత్వం ప్రాణినాం విశదాత్మనాం అజ్ఞానాం దుఃఖదా కామం సత్వానాం సుఖ సాధన సిద్ధిదా యోగినామంబ జయదా కీర్తిదా పునః శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమంగత పతిం దర్శయ మే మాతః మగ్నాస్మి శోకసాగరే దేవాభ్యాం చరితం కోటం కంవృణోమి విమోహిత పతిం దర్శయ సర్వజ్ఞే విదిత్వా మే సతీవ్రతం. పైకి ఇందులో ఏమనిపిస్తుంది, నా భర్తను చూపించు, నువ్వు తప్ప మాకెవరూ దిక్కులేరు, తెలియక నేను అజ్ఞానంలో పడ్డాను, కర్తవ్యమో అకర్తవ్యమో తెలియటం లేదు, ఏది మంచో ఏది చెడ్డో చెయ్యొచ్చో చేయకూడదో తెలియటం లేదని ఉంటుంది. ఇందులో పతిని దర్శి అంటే నాకు ఒక మార్గమును చూపించుము, నేను జీవుణ్ణి, జీవుడికి మంచి చెడ్డ తెలియదు, ఏది తనకి లాభం చేకూరుస్తుందో దేనివల్ల తనకి కష్టం వస్తుందో ఈ జీవుడికి తెలియదు. అలాంటి ఈ జీవాత్మని ఓ పరమేశ్వరి నీవే దగ్గర ఉండి గట్టెక్కించు, నాకు మంచి చెడ్డల యొక్క విచక్షణ చూపించు, కర్తవ్యాకర్తవ్య బోధ చెయ్యి, నన్ను సరైన మార్గంలో నడుపు, నా జీవితం పునర్జన్మ లేకుండా చరితార్థం చెయ్యి అని ఇందులో అంతరార్థం అనమాట. పైకి భర్త అంటే అది, పతి అంటే నిజానికి పరమాత్మ అని అర్థం, నాకు పరమాత్మ తప్ప మరొకటి వద్దు, ఆయన్ని చూపించు అని అంతరార్థం. అందుకే ఇది చాలా గొప్ప స్తోత్రం. ఒక వ్యక్తి జీవితంలో ఏమి చెయ్యాలో చెయ్యకుండా, ఏమి చెయ్యొచ్చో ఏది చెయ్యకూడదో, దేనివల్ల లాభమో దేనివల్ల నష్టమో తేల్చుకోలేనప్పుడు, జీవితం అనే ఒక గమ్యాన్ని సరిగ్గా చేరలేనప్పుడు, భ్రాంతి పొందుతున్నప్పుడు, నానాబాధ పడుతున్నప్పుడు ఈ స్తోత్రం చేస్తే వాడిని సరైన మార్గంలో అమ్మ నడుపుతుంది, ఇక వాడికి కష్టం రాదని శాస్త్రం. ఇలా ఈమె స్తోత్రం చేయగానే వెంటనే అమ్మవారు హృదయంలో చేరింది. అమ్మవారు హృదయంలో చేరి ఈవిడికి ఒక గొప్ప ఆలోచన ఇచ్చింది. అందుకే అమ్మవారికి ఏమని పేరు, మతిహి తుష్టి పుష్టిర్ మతిర్ దీప్తిహి. అమ్మవారికి నామాలు చాలా ఉన్నాయి, అందులో బుద్ధి రూపంలో ఉన్నది ఆవిడే. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఏ దేవి సకల ప్రాణులలోనూ బుద్ధి రూపంతో ఉందో ఆ తల్లి కొరకు నమస్కారము. ఈవిడికి వెంటనే ఆలోచన వచ్చేసింది అనమాట. ఇప్పుడు ముగ్గురికేసి చూసింది. దేవతలకి కంటి మీద రెప్పపాటు ఉండదు, ఎప్పుడు దేవతలలా కళ్ళు తెరుచుకు చూస్తారు. మనమైతే ఏం చేస్తాం, ఇలా రెప్పలు వేస్తాం, కానీ దేవతలైతే ఇలా రెప్ప వేయకుండా అలా బిగుసుకుపోయి చూస్తారు. ఈ ఇద్దరు ముగ్గురులో ఒకడు నీ భర్త, నీ భర్త మానవుడు గనక కంటి మీద రెప్పపాటు ఉంటుంది. దేవతలు అనిమిషులు, రెప్పపాటు లేనివాళ్ళు. రెప్పపాటు ఉన్నవాడు నీ భర్త, రెప్పపాటు లేని అనిమిషులు దేవతలు సుమా అని అమ్మవారు ఈవిడ హృదయంలో చేరి బుద్ధిలో చేరి ఈవిడికి ఆలోచన ఇచ్చింది. టక్కని ఈవిడ ఇప్పుడు ముగ్గురికేసి చూసింది. ఇలా ముగ్గురికేసి చూడగానే అందులో ఇద్దరు అలా బిగుసుకుపోయి చూస్తున్నారట. అందులో ఇద్దరు ఏం చేశారు, కళ్ళు మీద రెప్పార్చకుండా ఉన్నారు. ఒక ఆయన మాత్రం చీటికి మాటికి టిక్ 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 అని వేస్తున్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హీఈస్ మై హస్బెండ్ అని చేయిబట్టేసుకుంది, ఈయనే నా భర్త. వాళ్ళు బ్యాండ్ వేద్దాం అనుకుంటే ఈవిడ హస్బెండ్నే పట్టుకుంది. వాళ్ళు తెల్లబోయి, అమ్మాయి మేము ముగ్గురం ఒకే రకంగా ఒకే చేష్టలతో ఉన్నాం కదా, నీ భర్తని ఎలా గుర్తించావు మాలు అంటే అదే మాయ అంది ఆవిడ. మహామాయ, జగన్మాత అనుగ్రహం, అవి చెప్పకూడదు, టాప్ మోస్ట్ సీక్రెట్స్ అనగానే ఇప్పుడు నీవంటే ఏమిటో మాకు అర్థమయ్యింది, నీవు మహాత్మురాలివి, అంతటి జగన్మాతని మహామాయను ఉపాసించావు, మాయలోంచి బయటపడ్డావు, తల్లి మీరు సుఖంగా ఉండండి అనగానే చవరుడు, మమ్మల్ని దీవించి మీరు వెళ్ళిపోతే ఎలాగా, మాకెంత ఉపకారం చేశారు, నన్ను నవయువకుణ్ణి చేసి కళ్ళిచ్చి మహాత్ముడిని చేశారు, నా భార్య నేను ఈరోజు నుంచి బ్రహ్మానందంతో జీవిస్తాం, ఇంత ఉపకారం చేసిన మీకు ప్రత్యుపకారం చెయ్యాలి, ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయకపోవటం తప్పు, కాబట్టి మీకేం కావాలో కోరుకోండి. తస్మాద్వో వాంఛితం కించిత్ దాతుమిచ్చామి సాంప్రతం అన్నాడు ఆయన. మీరేం కోరుకున్నది ఇస్తాను, మీకు ఒక ఉపకారం చెయ్యాలి, మీకు వరం ఇస్తాను, మీ కోరిక తీరుస్తాను, మీకు ఉపకారం చేస్తే అప్పుడు నేను రుణం నుంచి విముక్తుని అవుతాను, లేదా రుణవాన్ భువి, నేను రుణవంతుని అవుతాను, రుణగ్రస్తుని అవుతాను, బాగా ఉపకారాలు పొందాక మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యాలట, లేక రుణం రుణమే అనగానే వాళ్ళు చిరునవ్వు నవ్వారు. మేము దేవతలం, వరాలు ఇస్తాం, నువ్వు సామాన్య మానవుడి, నువ్వు మాకేం చేస్తావు నాయన, నీకే అంత శక్తి ఉంటే నీ పోయిన కళ్ళు తెప్పించుకోలేవా, నీ ముసలితనం తొలగించుకుని యవ్వనం పొందలేవా, నీ బాడీనే బాగు చేసుకోలేని వాడివి నువ్వు, ఇక మాకేం ఉపకారం చేస్తామనగానే అప్పుడు అన్నాడు ఆయన, దేవతలారా అంత తొందరపాటు నిర్ణయం తీసుకోకండి, నా తపశ్శక్తి అమోఘం, మీకు అది చెప్పినా అర్థం కాదు, ఆత్మస్థుతి చేసుకోకూడదు కాబట్టి చెప్పటం లేదు, నేను తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలను, నేను అమ్మవారి భక్తుణ్ణి, మీరు అడగచ్చు ఇంత శక్తి ఉన్నవాడు నీ శరీరమును నవయౌవనంలోకి ఎందుకు తెచ్చుకోలేదు, నీ కళ్ళు ఎందుకు తెచ్చుకోలేదని. నా జీవితంలో ఆత్మస్థుతి కోసం లేక స్వార్థం కోసం ఏ పని చేయకూడదని ఒక నిర్ణయం. అందుకే నా తపశక్తి నా స్వార్థమునకు వినియోగించుకోలేదు. ఇంకొక కారణం కూడా ఉన్నది, ఈ అమ్మాయిని పరీక్షించడం కోసమే ఈ పని చేశాను. అమ్మవారు నాకు ఎప్పుడో చెప్పింది, నాయన నీకు సుకన్య భార్య అవుతుందని. ఈవిడ భార్యగా పొందడానికి ఇంత నాటకం ఆడి ఈవిడ ఇంత పరీక్షించాను తప్ప నేను తలుచుకుంటే ఉఫ్ఫని ఊత్తే చాలు, గాలిలోంచి ఔషధాలు వచ్చి నన్ను యువకుణ్ణి చేస్తాయి, అంత శక్తివంతుణ్ణి. నా శక్తిని మీకు చూపిస్తానులే కాబట్టి కోరుకున్నారు. కానీ వాడు తెల్లబోయి ఏ పొట్టలో అయిపోతుందో, నిజంగా ఆయన శక్తివంతుడే ఉండొచ్చు లేకపోతే ఉత్తరే డప్పాలు కొట్టాడు కదా అని అనుకుని, అయితే మాకు కోరిక ఉంది కోరిక తీర్చన్నారు. ఏమిటన్నాడు ఆయన, మేము దేవతలం, దేవతలకి సోమరసం అంటే చాలా ఇష్టం. యజ్ఞంలో పూర్వం సోమరసం అని ఒక రసాన్ని అందరికీ పోసేవారు. హిమాలయ పర్వతాల్లో ఒక తీగ ఉంటుంది, ఆ తీగని సోమలత అంటారు. ఆ లతని పిండి అందులో రకరకాల అమృత పదార్థాలు కలిపి ఒక అపూర్వమైన ద్రవం తయారు చేస్తారు. అది చాలా రుచిగా ఉంటుంది. యజ్ఞంలో దానిని నైవేద్యం పెడితే అది అమృతం కంటే బాగుంటుందిట. ఆ రసాన్ని యజ్ఞం చేసిన వాళ్ళు దేవతలకు ముందు పోసి తర్వాత తాము తాగుతారు. ఈ సోమరసం తాగిన వాడికి సోమయాజి అని పేరు అన్నమాట. ఇప్పుడు పేర్లు పెట్టుకుంటారు కానీ సోమరసం తాగేవాళ్ళు లేరు, ఏ రసం తాగుతారో తెలియదు. కానీ ఆ రోజుల్లో నిజంగా సోమరసాలు దొరికేదండి. ఇప్పుడు కష్టం కదా దొరకడం, ఎక్కడో జగద్గురువుల దగ్గర కొద్దిమంది దగ్గర తప్ప ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఆ సోమరసం హఠాత్తుగా మాకు లేకుండా ఇంద్రుడు చేశాడు. ఇంద్రుడు ఈ మధ్యన మా మీద కక్ష కట్టి, మీరు దేవ వైద్యులు, వైద్యులు కాబట్టి అడ్డమైన వాడి చేయి పట్టుకుంటారు కనుక మీకు స్వర్గంలో దేవతల పక్కన కూర్చునే అర్హత తీసేశాను, దేవతల్లో మా పక్కన మీరు కూర్చోకూడదు, యజ్ఞంలో సోమరసం తాగే అర్హత లేదని తీసేశాడు. ఇదేమిటండి, వైద్యో నారాయణో హరి అని దేవతలు పొగుడుతారు, వైద్యుడు విష్ణు స్వరూపుడు, అటువంటి వాడిని మీ పక్కన కూర్చోబెట్టుకోరా, పైగా సోమరసం తాగద్దంటారా, ఇది అన్యాయం అంటే ఇది నా శాసనం అన్నాడు. ఇంద్రుడి శాసనాన్ని ధిక్కరించలేరు గనక ఆ రోజు నుంచి ఋషులు యజ్ఞం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఆహ్వానించడం మానేశారు, మాకు సోమరసం లేకుండా అయిపోయింది, మేమెంతో బాధపడుతున్నాం, నీవు గొప్పవాడు అయితే మీ ఆధ్వర్యంలో ఒక యజ్ఞం చేయించు, ఆ యజ్ఞంలో ఇంద్రుడి పక్కన కూర్చోబెట్టు మమ్మల్ని, మా చేత సోమరసం తాగించు, సోమపానం చేయించు, అదే మాకు కావలసిన వరం అన్నారట. ఓ ఇదే కదా, అది పెద్ద పని ఏమిటి, మా మామగారిని పిలిపిస్తాను. మా మామగారు మహాచక్రవర్తి, రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదవానని ఆయన అద్భుతమైన యజ్ఞం చేస్తాడు. కాబట్టి అదృష్టవశాత్తు చక్రవర్తి నాకు రాజుగారే మామగారు గనక యజ్ఞం చేయించి మీకు సోమ పాన అర్హత కలిగిస్తా, ఇంద్రుడి పక్కన మిమ్మల్ని కూర్చోబెడతాను, కొండని వాళ్ళు పంపేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు హాయిగా ఆశ్రమంలో ఉన్నారు. ఈలోపు శర్యాతి మహారాజు గారు ఓ రోజున ఇంట్లో కూర్చున్నట్టుగా ఆయన భార్య వచ్చి, ఏమండి అమ్మాయికి పెళ్లి చేసి ఏడాది దాటిపోయింది, ముసలాయనికి అంటగట్టారు, అయ్యింది ఏదో అయ్యింది, కనీసం ఒక్కసారన్నా అల్లుండి చూసిరారా, మామ అన్నాక అల్లుండి కూతుర్ని చూడద్దా, నేను రాను, ఎందుకంటే అమ్మాయిని అడవిలో ముసలాడుతో నానా యాత్ర పడుతూ ఉంటే చూచి తట్టుకోలేను. కూతురు బాగుంటే ఏ తల్లైన ఆనందిస్తుంది, కూతురు సక్రమంగా లేకపోతే ఏ తల్లైన ఆ కూతురు కాపురం చూడలేదు. కనీసం మీరు మగవాళ్ళు వెళ్ళి తట్టుకుంటారు కనుక అమ్మాయిని పలకరించి చూసిరండి అంది. ఈయన కూడా అలాగేనని బయలుదేరాడు. తీరా రాజుగారు ఒంటరిగా గుర్రం ఎక్కి ఆశ్రమానికి వచ్చేసరికి అక్కడ మంచి అందగాళ్ళు భార్యాభర్తలిద్దరూ హాయిగా అటు ఇటు తిరుగుతున్నారన్నమాట, ఎంత ఘాటు ప్రేమయో అని పాడుకుంటూ. ఈయనకి మతిపోయింది, నా కూతురు ఏదో పెద్ద పతివ్రత అనుకున్నాను, ముసలాడి మీద మోజుపోయి వాడి మీద అసహ్యం కలిగి అలా వెళ్ళగానే నేను అలా వెళ్ళగానే ముసలాడిని చంపేసి ఎవడో పెళ్లి చేసుకుందేమో అనుకుని పళ్ళు పటపట కొరికి ఇటువంటి కూతుర్ని చంపినా తప్పులేదు అనుకుని దగ్గరకు వచ్చాట తిట్టుకుంటూ. సుకన్య వచ్చి నాన్నగారు నమస్కారం అంది. నీ మొహం నమస్కారం అని అడిగిన, ఇంతలో మామయ్య గారు నమస్కారం అన్నాడు. ఈయన ఎవడ్రా నీకు మామ, మా అల్లుడు ముసలాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నా కూతుర్ని బొట్లో వేసుకున్నావా అన్నట్టు ఈయన. అప్పుడు ఆయన, లేదండి నేనే మీ అల్లుడు అన్నట్ట. కమునిశ్చవనః పుత్రి వృద్ధో అందస్తాపసోత్తమః. ఒరే నువ్వు పదే పదే నన్ను మామా అంటే నా మనస్సు అంతా కొతకొతలాడిపోతుంది అని కూతురికేసి తిరిగి, వీడి తప్పే ఉందే, తప్పల్లా నీది, ముసలివాడు కళ్ళు లేని ఆ మునెక్కడ, ఈ యువకుడెక్కడ, ఎవడే వీడు, ఏమిటే అన్యాయం అన్నట్ట. అనగానే అప్పుడు చవరుడు దగ్గరకు వచ్చి, మామయ్య మీకు ఎప్పుడు కంగారే, కొంచెం పూర్తిగా చెప్పేదాకా వినండి, ఎంత అల్లుండైనా అంతలోపుగా మాట్లాడకండి, అల్లుడిని ఎలా గౌరవించాలో కాస్త పద్మాకర్ గారి దగ్గర నేర్చుకోండి వెళ్ళి అని వెంటనే ఆయన అన్నట్ట. మామగారు, నిజానికి నేనే చవనుణ్ణి, అశ్వినీ దేవతల దయతో ఇలా వచ్చింది అని మొత్తం అంతా చెప్పి అశ్వినీ దేవతలను కూడా పిలిపించాడు. అశ్విని దేవతలు వచ్చి విషయం చెప్పగానే అమ్మవారు కూడా ఇది సత్యమని పలకగానే అప్పుడు అల్లుడికి నమస్కరించి, మహాత్మా మహర్షి తెలియక మీరు ఎవరో అని అనుకుని, అల్లుడిని అల్లుడిని కాదనుకుని గిల్లుడిగా మాట్లాడాను, తల్లడిల్లిపోతూ నాకు లోకాపవాదం ఒకటి, పాతివృత్యానికి ఎక్కడ నా కూతురు భంగం తెచ్చుకుందో అననే భయంతో ఇలా అన్నాను, కాబట్టి అంతా మనస్సులోంచి తుడి చేయండి అని అశ్విని దేవతలకి కృతజ్ఞత చెప్పి, ఇప్పుడు మహర్షి నా అంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు, చావడానికి సిద్ధంగా ఉన్న ముసలి అల్లుడు యువకుడైపోయాడు, కళ్ళొచ్చాయి, పూర్వ యువనం పొంది అందంగా అయ్యాడు, నా కూతురు బ్రహ్మానందంతో ఉంది, ఇప్పుడు మా ఆవిడ ఇక్కడికి తీసుకొస్తే ఆహాహాహా ఆవిడ ఎంత ఆనందపడిపోతుందో, ఇప్పుడే మీ అత్తగారిని తీసుకొస్తానన్నట్ట. ఆ తీసుకొచ్చేదేదో అత్తగారినే కాకుండా భటుల్ని వాళ్ళని కూడా తీసుకురండి. మహారాజా, మహానుభావులు ఈ అశ్విని దేవతలు నాకు మహోపకారం చేశారు, అందుకు ప్రతిగా వాళ్ళకి యజ్ఞంలో స్వామపానార్హత కలిగిస్తానని మాటిచ్చాను, కాబట్టి మీరు నగరానికి వెళ్ళి మందిని మార్బలాన్ని ధనాన్ని అందరినీ వెంట పెట్టుకురండి, ఈలోపు నేను ఋత్విక్కుల్ని సిద్ధం చేస్తాను, ఈ అడవిలో మనం గొప్ప యాగం చేద్దాం, అది అంబాయాగం, అమ్మవారి కోసం యజ్ఞం చేద్దాం. అమ్మవారితో పాటు ఇంద్రాది దేవతలంతా వచ్చి కూర్చుంటారు, యాగం అంటే మొత్తం దిక్పాలకులు నక్షత్రాలు గ్రహాలు అందరూ రావాలి, అందరినీ పిలిపిద్దాం, అప్పుడు ఇంద్రుడి పక్కన వీళ్ళని కూర్చోబెడదాం, స్వామరసం వీళ్ళ చేత తాగిద్దాం, అప్పుడు వీళ్ళ రుణం మనం తీర్చుకున్నట్టు అవుతుంది, ఈ ఉపకారం చేయండి, అప్పుడు యజ్ఞం చూడడానికి యజ్ఞం చేయడానికి ఇటు అల్లుడిని కూతుర్ని చూసుకుని మురిసిపోవడానికి అత్తగారు వస్తారు, ఇక అత్తగారు బ్రహ్మానందంతో ఎగిరి గంతులేస్తారు, డిస్కో డాన్స్ చేస్తారు, తీసుకురండి అనగానే ఆయన వెంటనే తన భార్యకి ఇదంతా చెప్పి పొంగిపోతున్న భార్యని, అంతఃపుర స్త్రీలని, పరిచారకుల్ని, ఇంకా రకరకాల సామగ్రిని అన్నిటినీ తీసుకొచ్చాడు. పెద్ద యాగశాల ఏర్పాటు చేశారు అరణ్యంలో. ఇక యజ్ఞం ప్రారంభమైంది. విఘ్నేశ్వర పూజ అయ్యాక ముందు ఓం ఇంద్రం ఆవాహయామి అని ఇంద్రుడి గారికి ఒక ఆసనం పెట్టారు, ఇలా ఆసనం, ఆసనం మీద ఇంద్రుడు కూర్చోబెట్టారు. ఇంద్రుడి పక్కన ఎప్పుడు అగ్ని కూర్చోవాలి కదా, అగ్ని అయ్యాక యముడు, యముడి పక్కన నిరుతి ఇలా కూర్చోబెట్టాలి దానికి. ఇప్పుడు ఇంద్రుడు కూర్చున్నాక ఈయన ఏం చేశాడు, అశ్విని దేవతలారా రండి అన్నట్ట. అశ్విని దేవతలు వచ్చి ఇంద్రుడి పక్కన ఉన్న ఆసనంలో మళ్ళీ ఇంద్రుడు అంటే కొంచెం జంకుతూ జంకుతూ కూర్చున్నారట. ఇంద్రస్తు శంకితస్తత్ర వీక్షత అశ్వినౌ వభౌ. ఇంద్రుడు శంకించాడు, ఏమని, ఎవర్రా మీరు, మీకేమో యజ్ఞంలో కూర్చోడానికి అర్హత లేదంటే పైగా నా పక్కన కూర్చుంటారు, నా సీటు పక్కనే అన్నట్టు కొరకొర చూశాట. వాళ్ళకి కొంచెం పీకుతున్న మనస్సు మహర్షికే చూసి మహర్షి సైగ చేయగానే అక్కడే కూర్చున్నారు. దాంతో ఇంద్రుడు కొంచెం కొత్త కొత్తలాడాడు, సర్లే తొందరపడ్డం ఎందుకు అనుకున్నట్ట. ఇంద్రుడి పక్కన ముందు వీళ్ళని ఆహ్వానించి మంత్రబలంతో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. అందరూ కూర్చున్నాక ఇప్పుడు యజ్ఞం మొదలుపెట్టి యజ్ఞంలో ముందు ఆహుతులు ఇస్తారు. ఆహుతులు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే నెయ్యి చెరువు అనే ఆహారం వేసి ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమ అనగానే ఇంద్రుడు ఆహారం తీర్చాడు. ఇంద్రుడి గారికి ఆహారం ఇచ్చారు, ఇంద్రుడి గారు తిరిగి కూర్చున్నారు సీట్లో. మళ్ళీ ఈ పట్టు అశ్విని దేవతలకి ఆహారం ఇచ్చాట ఆయన. అశ్విని దేవతలు లేవబోతుంటే ఇంద్రుడు పళ్ళు పటపట కొరికి, ఓయి చవన మహర్షి ఏమిటి అన్యాయం, అసలు వీళ్ళు మా పక్కనే కూర్చోకూడదు, పైగా యజ్ఞంలో వీళ్ళకి భాగం కల్పిస్తావా, ఆహారం ఇస్తావా అంటే నేను వాళ్ళకి వరం ఇచ్చాను, ఆహారమే కాదు సోమరసం కూడా తాగిస్తానన్నట్ట. మళ్ళీ ఇంద్రుడు ఆగ్రహించాడు, చవన మహర్షి నువ్వు మానవుడివి, నీకు దేవతల శక్తి తెలియదు, అందులో నేను ఇంద్రుణ్ణి, నా శక్తి అసలు నీకు తెలియదు, ఇదిగో వజ్రం ఏమనుకుంటున్నావో, నువ్వు గనక ఈ అశ్వినీ దేవతలకి మాతో పాటు యజ్ఞంలో భాగం కల్పించి సోమరసంలో కూడా వాళ్ళకి వాటా ఇస్తే వజ్రంతో నీ తల తెగొడతాను, పూర్వం ఇంద్రుణ్ణి నేను విశ్వరూపుణ్ణి చంపా, త్వష్ట ప్రజాపతి కొడుకు విశ్వరూపుడి తలకాయలు నరికా, వృత్రుణ్ణి చంపాను, ఏమనుకుంటున్నావు అనగానే, ఇంద్రా నువ్వు వజ్రం కాదు కదా, ఇంకో నాలుగు బిజ్రాలు పట్టుకొచ్చిన ఐ డోంట్ కేర్, అహల్యాజారసంయచ్చ కోపంచాద్య నిరర్ధకం అన్నట్టు. ఓరి అహల్యాజారుడా అంటే ఎంత తిట్టాడండి, అహల్య దగ్గరికి పోయినవాడా నువ్వుట్రా, నన్ను బెదిరించేది నేను ఎవడననుకుంటున్నావు, శ్రీవత్సగోత్రుడిని, భృగు మహర్షి కొడుకుని, నీలాంటి వాళ్ళు నన్నేమీ చెయ్యలేరు, కిక్కును మనకుండా కూర్చున్నావంటే నిన్ను నెత్తురు కొక్కుకోకుండా చేస్తాను, ఎక్కువ మాట్లాడేవంటే నీ అంతం చూస్తాను, ఈరోజు నా మహామహిమ ప్రపంచం చూచుగాక అని ఆయన ఇంద్రుణ్ణి బెదిరించి కూర్చోబెట్టాడు. ఇంతలో ఇంద్రుడు ఆగ్రహించి ఈ అశ్వనీ దేవతలు దేవవైద్యులు, అందుకే వీళ్ళకి యజ్ఞంలో భాగం లేకుండా వీళ్ళని బహిష్కరించాను, వీళ్ళకి చట్టబద్ధత లేదన్నాడు ఆయన. ఈ బోడి చట్టం ఒకటి వీడిది ఇది బాడగాక నేను పదవిలోకి వచ్చి ఇంద్రుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడటమే. అందువల్ల వీళ్ళకి సామపాన అర్హత లేదనగానే అప్పటికే చమరుడు చెప్పాడు, వీళ్ళు మహాత్ములు దేవవైద్యులు, వైద్యో నారాయణో హరిహి అని శాస్త్రం చెబుతోంది. వైద్యుడు విష్ణువుతో సమానుడు. అసలు వైద్యుడు లేకపోతే ఈ లోకంలో ఎన్ని కష్టాలండి. నేను చెప్పేది మంచి వైద్యుల గురించి రండి, డబ్బులు బాగా లాగేసేటటువంటి కొన్ని రకాలైనటువంటి దుర్మార్గుల గురించి కాదు. కానీ చాలామంది ఇప్పటికి కూడా మహానుభావులైన వైద్యులు ఉన్నారు. ఆ వైద్యులు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ లోకంలో అంతో ఎంతో సుఖపడుతున్నాం. కర్నూలులో డాక్టర్ వేణుగోపాల్ గారు అని ఒక గొప్ప డాక్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఎవరైనా వైద్యానికి వెడితే వైద్యము చాలా సందర్భాల్లో ఆయన అవతల వాడి ఆర్థిక స్థితిని బట్టి ఫ్రీగా చేస్తారు. ఒక్కోసారి ఈ వైద్యానికి వచ్చిన వాడు తిరుగు ప్రయాణానికి డబ్బులు లేవండి అంటే ఆయన భార్య మీరాదేవి గారు దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపారట. ఇలాంటి డాక్టర్లు ఉంటారంటే ఉంటారు, చాలామంది ఉత్తములు ఉన్నారు. అందుకని ఆ రకమైన వైద్యుల్ని నారాయణ స్వరూపులు అన్నారు. వైద్యుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఒక్కొక్కప్పుడు ప్రాణం పోస్తాడు, ఎంతో సేవ చేస్తున్నాడు. అటువంటి వైద్యుడు విష్ణుస్వరూపుడు. అందున వీళ్ళు దేవ వైద్యులు. ఇటువంటి పుణ్యాత్ములు సోమరసం తాగడానికి అర్హులు కారు అని నువ్వు చెప్పడం ధర్మం కాదు. కాబట్టి వాళ్ళకి నేను సోమరసం ఇస్తాను అనగానే ఇంద్రుడు ఆగ్రహించి వజ్రాయుధం తీసి ఓయి చెవన నేను చెప్పిన మాట కాదంటే ఈ వజ్రంతో కొట్టి నీ ప్రాణం తీస్తానన్నట. ఈ వజ్రంతో కొట్టి నన్ను చంపడానికి నేనేం విశ్వరూపుణ్ణి కాదు, పాపం ఆయనంటే అమాయకపు గురువు గనక నిన్ను నమ్మేసి నీకు గురువుగా ఉండి నీ చేతిలో చచ్చిపోయాడు, నేను చావను, ఏది నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, ఆ వజ్రంతో నన్ను కొట్టన్నట. దాంతో ఇంద్రుడు ఒక్కసారి వజ్రం ఎత్తి ఈ దెబ్బతో చచ్చావు అని ఆ వజ్రంతో కొట్టడానికి చవరుడి దగ్గరకు వచ్చాడు. నిజంగా వజ్రాయుధం చాలా గొప్పది, వజ్రంతో కొడితే ఓ మాదిరివాడైతే డామ్మంటాడు. వజ్రాయుధం వృత్రాసురుడి లాంటి వాడిని కూడా చంపింది. అటువంటి ఆయుధం ఎత్తి చవనుణ్ణి కొట్టబోయాడు. అప్పుడు చవనుడు అమ్మవారి యొక్క బీజాక్షరాల్లో క్లీం అని ఒక బీజం ఉంటుంది, ఈ బీజం చాలా గొప్పది. ఈ బీజము చేసినంతకాలం ఆయన కేవలం గోచీగుడ్డ తప్ప మరేమీ ధరించకుండా చేశాడ. కొన్ని బీజములు చేసేటప్పుడు శరీర భ్రాంతి విడిచిపెట్టాలి అని శాస్త్రం చెబుతున్నది. అలాంటి మహోపాసకుడు ఆయన. ఆయనకి అసలు స్త్రీ పురుషుడు, ఇది శరీరము, ఇదేమో నా శరీరము, అది అవతల వాడి శరీరం అనే భేదభావం లేదు. వాళ్ళని యోగులు అంటారు, అవధూతలు అంటారు. ఆ స్థాయి కలియుగంలో మానవుల దగ్గర మనం పెద్దగా ఆశించక్కర్లేదు. మహానుభావుడు ఆయన అలా తపస్సు చేసి క్లీంకార జపం చేశాడు. అందుకే అమ్మ మెచ్చుకొని చవనుడికి నువ్వు ఏమంటే అది అయిపోతుంది అని ఒకప్పుడు ఒక వరం ఇచ్చింది. ఆ తపశ్శక్తి కలిగిన వాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, క్లీం అని బీజమును ఉచ్చరించి హుం ఫట్ స్తంభయ స్వాహ అన్నాడు. అనగానే ఇంద్రుడు చెయ్యలా బిగుసుకుపోయిందిట, కాళ్ళు చేతులు కదలలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇంద్రుడు వజ్రంతో చెయ్యిలా ఎత్తాడు, కుడి చెయ్యి, కుడి చెయ్యి ఓ రాతి విగ్రహంలా బిగుసుకుపోయింది. ఆయన కాళ్ళు చేతులు అన్నీ బిగుసుకుపోయాయి, కదలకుండా ఉండిపోయాడు. అప్పుడప్పుడు చూసారా ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయనప్పుడు దిక్కుమాల మొహాలలాగా వీడియో కాల్లో బిగుసుకుపోయి కనపడతాయి. అలా అయిపోయాడు ఆయన, శిలా విగ్రహం అయిపోయాడు. ఈలోపు చవనుడు, చూసావా అమ్మవారి యొక్క మహాశక్తి అంటేమిటో, వజ్రంతో కొట్టడానికి వచ్చిన నీలు వంటి వాడిని క్షణాల్లో స్తంభింపజేసే శక్తి జగదంబ మహిమ వల్ల నాకు వచ్చింది, అంబా కటాక్షం వల్ల వచ్చింది, ఇక ఇప్పుడు నా మహిమ చూడు అని యజ్ఞగుండంలో ఇన్ని నవధాన్యములు తల్లి ఒరే మదాసురా పుట్టు అన్నట్ట. ఈ యజ్ఞగుండంలోంచి వెంటనే మధు శబ్దం కలిగిన ఒక అసురుడు పుట్టాడు. మదము అంటే మంచి ఆత్మబలము అని ఒక అర్థం, మదము అంటే అహంకారం అని ఒక అర్థం. మనలో అహంకారం ఉంటే మనము మదాసురులమే, కానీ వీడి దగ్గర అహంకారం కాదు, ఇప్పుడు పుట్టిన వాడి దగ్గర ఉన్నది ఆత్మవిశ్వాసం, నేను ఏ పని అయినా చేయగలను అనే నమ్మకం. ఆ నమ్మకం యజ్ఞగుండంలో నుంచి ఒక రాక్షస రూపంతో బయటకు వచ్చింది. ఏమి రాక్షసుడండి వాడు, వాడి తల ఆకాశంలో చంద్రుణ్ణి తగులుతోంది, కాళ్ళు నేల మీద ఉన్నాయి, ఈ శరీరం భూమి ఆకాశాలు నిండిపోయింది, భయంకర కళేబరంతో ఎర్రని అగ్నిహోత్రం వంటి కాంతితో పుట్టుకొచ్చాడు. వాడి నోట్లో ఉన్న కొరలతో మొత్తం భూగోళం అంతా గుట్టుకుని మింగగలడట. మనకి ఉన్నాయి దంతాలు, గట్టిగా 2 రోజులు ద్రాక్ష పళ్ళు తింటే అబ్బా పులిపెక్కిపోయి పళ్ళు పాడైపోయాయండి డెంటిస్ట్ గారి దగ్గరికి వెళదామండి అంటాం. ఇవి కలియుగంలో దంతాలు. ఇంచుమించుగా రూట్ కెనాలు చేయించుకొని వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడో నాలాంటి ఆరోగ్యవంతుడిని పక్కన పెడితే కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతివాడికి దంత సమస్యే. కానీ వీడు అలా కాదట, ఈ మదాసురుడు తన కోరలతో భూమిని కూడా నోట్లో వేసుకుని కర్రకర్రకర్ర నవిలి తినేయగలడట. మైసూరు బజ్జీ వేగిన బజ్జీ తిన్నట్టు తింటాట. సాయంకాలం పూట ట్యాంక్ బండి దగ్గర చల్ల పొడుకులు మింగినట్టు మింగేయగలడు. అంత కళేబరంతో వాడు వికటాట్టహాసం చేస్తూ, తండ్రి చవనా నన్నెందుకు సృష్టించావు, నా కర్తవ్యం ఏమిటని అడిగాడు. నీ కర్తవ్యం ఏమిటో ఈ ఇంద్రుడు చూస్తే అర్థం అవడం లేదా? ఈ ఇంద్రుడు నన్ను ధిక్కరించి నా ప్రాణం తీస్తానని నా మీదకి ఆయుధం ఎత్తాడు, వజ్రాయుధం ఎత్తాడు. ఈ దుర్మార్గుని కర్ర కర్ర నవిలి తినేయి, పొట్లకాయ నవిలినట్టు నవిలి, క్యారెట్ నవిలినట్టు నవిలి అనగానే మదాసురుడు అమాంతంగా ఇంద్రుడి మీద దూకేట. ఒక్క క్షణకాలంలో ఇంద్రుడి పని అయిపోయేది. కష్టకాలంలో ఇంద్రుడికి కొంచెం బుర్ర బాగా పనిచేసింది. వెంటనే సద్గురుదేవ రక్షించు బాబోయ్ అన్నాడు. అనగానే బృహస్పతి ప్రత్యక్షమై, మదాసురుణ్ణి ఒక్క క్షణం ఆగరా బాబు, తొందరపడి మెంగకు, కాసేపు ఆగి ఈ ఇంద్రుడు నా మాట వినకపోతే అప్పుడు మింగుదువు గాని అని మదాసురుణ్ణి తన శక్తితో ఆపాడు. దాన్ని బట్టి బృహస్పతి ఎంత గొప్పవాడు ఆలోచించండి. అంతటి మదాసురుణ్ణి ఒకే ఒక్క క్షణకాలంలో ఇంద్రుడిని మింగబోతున్న వాడిని తన చేతితో ఆపి ఇప్పుడు ఇంద్రుడి చేసి తిరిగాడు. ఇంద్ర, ప్రస్తుతం నిన్ను నేను కాపాడలేను, ఎందుకంటే ఈ చవనుడి శక్తి చాలా గొప్పది. చవనుడు అంటే మాటల నిరంతరం అమ్మవారి యొక్క ఉపాసన చేసి చేసి తానే అమ్మైపోయాడు. కొంతమంది సద్గురువులు ఉంటారు, వాళ్ళు అన్నం తింటున్నా, త్రాగుతున్నా, పడుకున్నా, మెదులుతున్నా, ఏం చేస్తున్నా సర్వకాల సర్వావస్థల్లో అమ్మనే ధ్యానం చేస్తారు. అందువల్ల వాళ్ళ శరీరం సాక్షాత్తు జగదంబ అయిపోతుంది. జగదంబకి ఈ భక్తుడికి తేడా ఉండదు. చవనుడు ప్రస్తుతం పూర్తిగా అమ్మవారే, అమ్మవారు చవనుడి రూపంలో పుట్టింది. అటువంటి మహాత్ముణ్ణి ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఆయన ఈ మదాసురుణ్ణి ఉసిగులిపి నీ ప్రాణం తీసేలోపు ఆయన కాళ్ళు పట్టుకో. గురువుని గనక నీ మీద అభిమానంతో ఈ సలహా ఇస్తున్నాను, నా మాట విన్నావా బతికి పట్టకడతావు, లేదా నీ పని అయిపోయినట్టే అన్నట్ట. గురువుగారు చెప్పాక ఏ పనైనా చేస్తానండి. శాస్త్ర ప్రకారంగా గురువుగారు చెబితే నిషిద్ధమపి కర్తవ్యం. కొన్ని పనులు నిషిద్ధంలా కనపడతాయి, నిషేధమైన పని కూడా గురువు చెబితే చెయ్యాలట. మనకు అందుకే కదండి మహాభారతంలో ఏమనుంది, ఒకసారి యమధర్మరాజు గారు ఆనుశాసనిక పరంలోనో శాంతిపరంలోనో కథ వచ్చింది మనకు గుర్తుందా? అందులో యమధర్మరాజు గారు ఒక గురువు రూపంలో వచ్చాడు. ఆ ఇంట్లో ఆవిడ ఏం కావాలని అడిగింది. నువ్వు దిగంబరంగా వచ్చినకు వడ్డించన్నాడు. ఆవిడ వెంటనే అలా చేసేసింది గురువుగారు చెప్పారని. అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమై, నిషిద్ధమైన గురువు చెబితే చేసావు గనక నీకు శరీరంతో స్వర్గం ఇస్తున్నాను అన్నాడు ఆయన. అంతటి ఉపాసకులు ఉన్నారు ఈ కాలంలో. గురువుని అంత శ్రద్ధతో నమ్మేవాళ్ళు ఉన్నారు. మా గురువుగారండి దేవుడండి అని వెనకాతల నుంచి పంగనామాలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఏం చేస్తాం, ఎవడదృష్టం వాడిది. పూర్వజన్మ సుకృతం వల్ల ఇంద్రుడికి బృహస్పతి మీద సరి అయిన నమ్మకం, గురుత్వం అన్నీ ఉన్నాయి. అందుకే వెంటనే గురువుగారు చెప్పిన వెంటనే రెండు చేతులు జోడిద్దామంటే చేతులు రావడంలా. అందుకని చవన మహర్షి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను, చేతులు జోడించి నీకు నమస్కరించడానికి నా చెయ్యి బిగుసుకుపోయింది, నా కాళ్ళు నీ దగ్గరికి రానివ్వడం లేదు, ఒక్క నాలుక మాత్రమే పనిచేస్తోంది, అందుకే నిన్ను వేడుకుంటున్నాను, నీవే నాకు దిక్కు, నన్ను రక్షించు. అమ్మవారి భక్తుడివి, నువ్వు చెప్పిన మాట కాదంటానా? నువ్వు చెప్పినట్టే ఈ అశ్వినీ దేవతలకి ఈ రోజు నుంచి యజ్ఞంలో భాగం కల్పిస్తాను, వాళ్ళకి సోమరసం తాగి అర్హత ఇస్తాను, నన్ను క్షమించన్నట్ట. వెంటనే చవనుడు కరిగిపోయాడు. చవనుడు చాలా ఉత్తముడు. చవనుడు కూడా నాలాగా బోళాబోళి మనిషి. ఈ శ్రీవత్సకు వస్తున్న వాళ్ళందరికీ ఇదో పెద్ద సమస్య అనమాట. వీళ్ళు ఉంటే అమాయకులు నోట్లో వేరేడితే కొరకలేదు, ఏదన్నా తప్పు చేస్తే కోపము వస్తుంది, అంతలోనే టక్కన చల్లారిపోతారు. ఆయన చల్లారిపోయి, ఇంద్ర నీ మీద కోపం ఏమిటి, అసలు ఇంద్రుడు లేకుండా దిక్పాలకులు లేకుండా యజ్ఞం జరగదు, కాకపోతే నువ్వు అన్యాయముగా ఈ అశ్వినీ దేవతలకి ఇంతకాలం శిక్ష వేశావు, పైపెచ్చు వాళ్ళకి నేను యాగభాగం కల్పిస్తూ ఉంటే నన్ను చంపడానికి ప్రయత్నించావు, అందుకే నీకు ఈ శిక్ష వేశాను. ఈ రోజు నుంచి నేను చెప్పిన మాట వింటానంటే నువ్వు మళ్ళీ పూర్వం కంటే గొప్పవాడివై శక్తివంతుడివై ఇంద్రసింహాసనం మీద కూర్చుంటావన్నట్ట. ఇంద్రుడు నువ్వు ఏం చెబితే చేస్తానన్నాడు. అయితే ఈ రోజు నుంచి వీళ్ళని దేవతల్లో కలిపాయి. వీళ్ళు అన్ని రకాలుగా దేవతలతో సమానులు, దిక్పాలకులతో సమానమైన స్థానం ఇచ్చేయి. వీళ్ళకి క్యాబినెట్ హోదా కల్పించేవాయ్ అన్నట్ట. కల్పించాను అన్నాడు ఆయన. అనగానే ఆయన చెయ్యిలా ఊపాడు. ఊపగానే బిగుసుకుపోయినటువంటి ఇంద్రుడి శరీరం యథాతథంగా అయిపోయింది. ఇప్పుడు ఇంద్రుడు ఆనందపడిపోయి చవరుడి దగ్గరకు వచ్చి, మహాత్మా ఏమి శక్తి నీది, ముల్లోకాలలో మా గురువుగారు బృహస్పతి కంటే గొప్పవాడు ఉన్నాడని నేను ఎప్పుడు అనుకోలేదు, మా బృహస్పతే నువ్వు ఆయన కంటే గొప్పవాడు అన్నాడు. భూలోకంలో బృహస్పతిని మించిన తపశ్శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారని అర్థమయ్యింది. ఈ రోజు నుంచి నువ్వేం చెబితే చేస్తాను, అశ్విని దేవతల్ని మాలో కలుపుకుంటానన్నట్ట. అనగానే అప్పుడు విజృంభించి, నేను నిజంగా అంత గొప్పవాడు అన్నాడా చవరుడు? అలా అన్నా, ఇంద్రా ఇంకా నువ్వు అమాయకత్వంలో ఉన్నావు, ఇది నా శక్తి కాదు, మా అమ్మ శక్తి. నేను నిరంతరం అమ్మను ఉపాసించాను. జగదంబా ఉపాసకులకి, జగదంబోపాసకులకి ఈ ప్రపంచంలో అసాధ్యం ఉండదు. అమ్మ 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 అని పట్టుకున్నవాడికి సాధ్యం తప్ప అసాధ్యం ఉండదు, ఇది నా శక్తి కాదు అని వినయముగా అమ్మకి నమస్కరించాడు. యజ్ఞం అద్భుతంగా జరిగింది. ఇంద్రాది దేవతల పక్కనే కూర్చొని అశ్విని దేవతలు సోమరసం తాగారు. సోమరసం అమృతం కంటే బాగుంటుంది. సోమరసం తాగినటువంటి వాడు జన్మ అయిపోయాక, దేవజన్మ అయిపోయాక బ్రహ్మలోకానికి పోతారు. అందుకే సోమరసం తాగేవారు. దేవతలకు కూడా ఆ దేవతల జన్మ శాశ్వతం కష్టమా? స్వర్గం క్షణికమే. పుణ్యం చేసిన వాడు కొంతకాలం ఆ పుణ్యఫలంగా స్వర్గంలో ఉంటాడు. పుణ్యఫలం స్వర్గలోకంలో భోగముల రూపంలో అనుభవిస్తాడు. పుణ్యం క్షీణించిపోయాక మళ్ళీ భూలోకంలో పుడతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించాక జీవి మళ్ళీ మానవలోకంలో పుట్టవలసిందే. కాబట్టి తిరిగి మానవలోకానికి తీసుకొచ్చే బోడి స్వర్గం ఎందుకు? పునర్జన్మ లేకుండా చేసేటటువంటి ఉత్తమ లోకాలకు వెళ్ళాలి. ఉత్తమ లోకాలకు వెళ్ళేవాడు సోమరసం తాగితే ముందు బ్రహ్మలోకానికి వెడతాడు. బ్రహ్మలోకంలో కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ సత్కర్మాచరణ చేస్తే, అక్కడ పిచ్చి పనులు చేయకుండా ఉంటే, బ్రహ్మ మీద భక్తితో ఉంటే ఆ తర్వాత కైలాసమో వైకుంఠమో మణిద్వీపమో వెడతాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో ఉదాహరణకి మహాభీషుడు. మహాభీషుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు, ఏం లాభం? మళ్ళీ బ్రహ్మశాపానికి గురై శంతన మహారాజుగా పుట్టాడు. కాబట్టి ఏ లోకానికి వెళ్ళినా అక్కడ ఉండవలసిన రీతిలో ఉండకపోతే ఉపయోగం లేదు. నువ్వు కాశీకి వెళ్ళావా, గయకి వెళ్ళావా, ప్రయాగకి వెళ్ళావా, నీ ప్రవర్తన బాగాలేకపోతే అక్కడ భగవంతుడు ఒక్క క్షణం కూడా నిన్ను ఉండనివ్వడు, నీకేమీ సద్గతులు ఇవ్వడు. కాబట్టి నిరహంకార స్థితితో అమ్మని పట్టుకుంటే అమ్మ అనుగ్రహం వల్ల అశ్విని దేవతలు సోమరసం తాగారు. ఆ ప్రభావంతో రాబోయే కాలంలో బ్రహ్మలోకానికి వెళ్ళబోతున్నారు. వాళ్ళు వాళ్ళు యజ్ఞం అయ్యాక చవనుడికి నమస్కరించి, చవనా, ఏదో ముసలాడివి, నీ కళ్ళు నువ్వే తెప్పించుకోలేకపోయావు, నీకు యవ్వనం తెప్పించుకునే శక్తి లేదు అనుకున్నాము, నిన్ను చులకనగా చూసాము, నీ శక్తి ఏమిటో అర్థమయ్యింది, నువ్వు తలుచుకుంటే భువన బ్రహ్మాండాలు కిందకి దిగుతాయి, అయినా నీ తపశ్శక్తిని ఇంతకాలం నీ స్వార్థానికి వాడుకోకుండా లోకశ్రేయస్సు కోసం వాడావు, మీ ఆవిడ దగ్గర ముసలాడిలా నటించావు, గురువులు ఎలాంటి నాటకాలు ఆడతారో ఇప్పుడు అర్థమయ్యింది, నీ అనుగ్రహంతో మేము సుఖం పొందుతున్నాం, నీకు నవయవ్వనం ఇచ్చిన పుణ్యం వల్ల ఇంద్రుడి యొక్క పూజని మేము పొందాము అని ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. ఇది పరమ పవిత్రమైన జగదంబోపాసనకి సంబంధించిన సుకన్యాచ్యవనుల వృత్తాంతం. ఈ వృత్తాంతం శ్రద్ధతో విన్నవాడికి ఆరోగ్యం బాగుంటుందిట. తర్వాత బ్రహ్మలోకం ప్రవిశ్యతి, వాడు బ్రహ్మలోకానికి ఎడతాడని శాస్త్రం. మీరంతా శ్రద్ధతో విన్నారని నా నమ్మకం.